ప్రార్థన కొరకై మనం తల్లవంచుకుందాము. హృదయాలు దేవుని ఎదుట ఉంచి ఉన్నప్పుడు మీ చేతులు పైకెత్తడం ద్వారా దేవుని ఎదుట తమ విన్నపాలను జ్ఞప్తి చేసుకోవాలని ఎందరూ ఆశిస్తున్నారు. మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మీ యొక్క విన్నపాలను మీ హృదయాల్లో ఉంచుకునండి. ప్రభునియేసు, నిత్యము ఉన్నది ఊటము, నిత్య జీవపు ఊటము నీవే. మాలో గుండె నేడు ప్రవహించు ప్రభువా. ప్రతి విధమైన అవిశ్వాసం నుండి, ప్రతి విధమైన పాపము నుండి మమ్మల్ని కడిగివేయండి. ఈ యొక్క సన్నిధానం ముందు నిలబడి మాకు అక్కరయుందని గ్రహించులాగున మమ్ము అలాగు చేయండి. మేము పాపులమని, ఎలాంటి ఆశీర్వాదానికి మేము పాత్రులము కాదని మాకు తెలుసు. అయితే మా కొరకై ఎవరైతే వచ్చి మా పాపములను తీసివేశారో ఆయన గురించి మేము తలస్తున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలోనున్నది మేము కాదు, కానీ అది ఆయనే. ఆయన రక్తము ద్వారా పలికిడి స్వరము, ఆయన రక్తమే మాట్లాడుతున్నది. ఓ దేవా, కనుక మా హృదయంలోనున్న పాపము, అవిశ్వాసాన్ని కడిగివేయండి. మా యొక్క హృదయ వాంఛలను తీర్చండి. నిన్ను సేవించడానికి నిజమైన వాంఛలను మేము కలిగింటున్నాము. ఈ యొక్క బలహీనమైన స్థితిగతులు, బాధలు కొన్నిసార్లు మాపైకి వచ్చి లోకమందలి కార్యములను మమ్మలను సంపూర్ణంగా చేయను. మాకు ఆ విధముగా చెప్పబడను. ఆయన ఇలాగూ చెప్పాను, ఇటువంటి శ్రమలు మీపైకి వచ్చడం వలన అవి వింతగా తలంచవద్దు. అవి కేవలము మన యొక్క సంపూర్ణత కొరకు, మన మేలు కొరకే, మరియు ఆ యొక్క స్థానానికి మనల్ని తెచ్చుట కొరకే. ఈ సువిశాలమైన ఎడారి అనుభవాలు నీతిమంతుని పరిశుద్ధునిగా చేస్తున్నవి. ఇలాంటి అనుభవాల కొరకు మేము నీకు ధన్యవాదాలు తెలుస్తున్నాము. మేము ఏ విధము చేతనైనను, ఎలాగైనను నీ యొక్క చిత్తానికి విరోధమైన కార్యమును చేయని ఇష్టపడుతున్నాము. అయితే తండ్రి, ఈ విధంగా నీకు సమీపంగా వచ్చుచున్నామని ప్రార్థిస్తున్నాము. అయితే భారాలు అధికమైనప్పుడు మేమిక ముందుకు సాగలేము. అప్పుడు మేము మా చేతులెత్తి మా తండ్రి వైపు కేకలు వేస్తాము. అప్పుడు ప్రభువా, పరలోకమైన మమ్మల్ని స్వస్థపరచు. దేవుని రాజ్యం నిమిత్తం మమ్మల్ని బాగు చేయండి. ఈ ఉదయవేళలో నీ యొక్క వాక్యాన్ని ఆశీర్వదించండి ప్రభువా. నీ వాక్యమే సత్యం. సంఘములో మేము ఇచ్చిన కొడుకుని ఉన్నాము. మేము సహోదరు నెవిల్ కొరకు, సహోదరు క్యాక్స్ కొరకు, సహోదరు కాలిన్స్ కొరకు ప్రార్థిస్తున్నాము. తదితర సేవకుల కొరకు, ధర్మకర్తల కొరకు, పెద్దల కొరకు, అందరి పరిశుద్ధుల కొరకు, మమ్మల్ని పరాయి వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. మీ యొక్క సన్నిధానము కాబట్టి మేమిది జ్ఞప్తించుకున్న దినముగా ఇది ఇన్నట్లుగా అపేక్షిస్తున్నాము. ఇటువంటి గంభీరమైన నిరీక్షణ కలిగి మేమిచ్చిన ఉన్నాము. క్షణములో మేలా మేమలాగా గుర్తించుకుని ఏకీపించదని, ఇది ఒక ఉద్దేశము కొరకైన మేము భావించుతున్నాము. మీ యొక్క ఉద్దేశమే శిఖరాగ్రము చేరుకోడుగాక ప్రభువా. మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసు నామమున అడుగుతున్నాము, ఆమేన్. నిండుగా ఉన్న, నదులతో నిండి ఉన్న ఈ సంఘముతో కలిసి ఉండ ఘనమైన విషయమే. నేను ఉదయం వేళలో ఇక్కడ ఉంటానని ఎవరో తలంచి ఉండరు. నేను ఇక్కడ ఉంటానని నాకు తెలియదు. ఫిలడెల్ఫియా నుండి ఇప్పుడే వచ్చి ఉంటే నేను వస్తూ ఇలా తలంచాను. నేను నేరుగా ఆరిజోనా వెళ్లాలని తలంచాను. అక్కడ జరుగుతున్నటువంటి నా యొక్క స్నేహితుడైన కెప్టెన్ జిమ్ మోస్లే యొక్క సమాధి కార్యక్రమం కొరకు నేను వెళ్లవలసి ఉండున్నది. క్రీస్తు వద్దకు నేను నడిపించిన దైవ భయము కలిగిన చాలా ప్రశస్తమైన ఎవరు అతడు, ముగ్గురు మోస్లీ సహోదరులు. అందులో ఒకరు క్రితం దినాల విమానము కూలిపోగా ఆ క్షణంలోనే చనిపోయాడు. వారు అతని ఎద్దకు చేరుక ముందు 10 గంటల మంటల్లోనే ఉండిపోయాడు. 28 సంవత్సరాల వయస్సు. అతని భార్యకి 26 సంవత్సరాలు. ముగ్గురు బిడ్డలు విడిచి వెళ్లాడు. పెద్దవానికి 7 సంవత్సరాలు. ఎంతో విషాద సంఘటన. వారు అతను తీసుకున్న తర్వాత మరునాడే అతన్ని పాతి పెట్టారు. పాతి పెట్టాలి కాబట్టి నేను వెళ్లలేకపోయాను. కాబట్టి సహోదరు మోస్లే అంత్యక్రియ కార్యక్రమానికి నేనేమి చెప్పదలుచుకున్నానో అది వ్రాసి తంతి ద్వారా పంపించాను. ఇలాంటి కొన్ని విషయాలు మనకు అర్థం కావు, అయినను ఆయన సమస్తము సానుకూలతగానే చేస్తాడు. దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన చేసేదంతయు సరిగానే చేయువాడని నమ్మి అది అలాగేనని ఎదిగి ఈ ఉదయ వేళలో ప్రభు పరిచయంలో ఇక్కడ ఉన్నాము. అది ఏ విధంగా జరిగినప్పటికీ మేలు నిమిత్తమే కార్యాచరణ దారుస్తుందని మనం తెలుసుకుంటున్నాం. దానిని ఆయనే వాగ్దానం చేశాడు. అది అదే విధంగా ఉండవలసి ఉన్నది. కొన్నిసార్లు మనం అది అర్థం చేసుకోలేకపోతాం. కొన్నిసార్లు అది చాలా నిర్బంధంగా ఉంటుంది. అయినప్పటికీ అది సత్యమేనని మనకు తెలుసు. ఎందుకంటే అది సత్యమేనని బైబిల్ తెలుపుతుంది. రాత రూపకమైన దేవుడు మనకు బైబిల్ గ్రంథం. కాబట్టి ఒక చోట మన విశ్వాసం మనం పెట్టవలసి ఉన్నది. ఎవరమైనా మన జీవితంలో శ్రమించి విజయం పొంది కోటీశ్వరులమైతే అయితే అట్టి దాంతో మనం ఏమి చేయబోతున్నాము? రహదారి గమ్యానికి రావాల్సి ఉంటుంది మనం. అలాంటప్పుడు దాని వల్ల మనకు ఉపయోగం ఏంటి? అవునా, డబ్బు ఒక వ్రాత ప్రతి, అది మార్పు చేయగలిగింది. అయితే నిత్య జీవానికి దాన్ని మార్పు చేసుకోలేము. దేవుడు మాత్రమే నిత్య జీవం అయి ఉంటున్నాడు. ప్రతిబింబ రూపంలో ఉంటున్నామని మనకు తెలుసు. ప్రతిబింబమైనంత వరకు అసలు రూపం ఉండవలసి ఉన్నది. అసలు రూపము లేకుండా ప్రతిబింబం ఉండటకు వీలులేదు. ఎందువల్లంటే అసలు రూపమే ప్రతిబింబాన్ని రూపకల్పన చేస్తున్నది. ఒక వస్తువు యొక్క ప్రతిబింబం యొద్ద ఉన్నరీతిగా అలా ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఒక వస్తువు ఉండవలసి ఉన్నది. ఆ కటికమును వెలుగు సంధిస్తున్నది. లేట్లయితే ఎలాంటి ప్రతిబింబము ఏర్పడలేదు. ఇక్కడ ఉన్నటువంటి మన జీవితము ప్రతిబింబముగా మనము చూచుచున్నప్పుడు మరియు ఒక చోట ఉన్న ఒక జీవము యొక్క బొమ్మ మనమైన తెలుసుకున్నప్పుడు ఆ వెలుగు సంధించిన వాస్తవ రూపము ఒక చోట ఉన్నదని మనం తెలుసుకుంటున్నాం. అది భూమి పైన ఒకదాన్ని ప్రతిబింబం చేస్తున్నది. కనుక మనము కేవలం ప్రతిబింబం మాత్రమే. నిజమైన వస్తువు ఒక చోట ఉంటున్నది. అది అలా కలట్లయితే లోకమందున్న అలాంటి మోసపరచబడినవాడు మరొకడు ఉండడు. నా జీవితాన్ని వృధా చేసిన వాడిని అవుతాను. అయితే ఎటువంటి సందేహ ఛాయలు లేకుండా అది అక్కడ ఉన్నదని నాకు తెలుసు. చూశారా, అందుచేతనే మనం ఇక్కడ ఉన్నాం. దేశం యొక్క పలు మూలల నుండి ప్రజల వచ్చుచుంట కొన్ని క్షణాల క్రితం నేను గమనిస్తున్నప్పుడు కొన్నిసార్లు అలా అనుకుంటుంటాను. ఆ విధంగా కోరికకు నేను వస్తున్నప్పుడు కొద్దిగా నన్నది కదిలింప చేసినది. నేను తలస్తూ ఉన్నప్పుడు కొన్ని వందల మైళ్ళ దూరం నుండి ప్రజలు ప్రయాణం చేసి వస్తున్నారు. కొద్ది నిమిషాలు ఇక్కడ ఆరాధనలో ఉండటం కొరకే, కేవలము ఇతర కూర్చుని కొరకే వచ్చుచున్నారు. క్రితం దినము వచ్చినటువంటి స్త్రీ ఒకరు ఒక ప్రకటన చేశారు. ఆ మనుషుడు ఎక్కడ నడిచాడో అది చూయించండి. అతని వెనకాల ఆ నేలపైన నేను నడుస్తాను, నేను స్వస్థత పొందుకుంటాను అని అన్నదామె. నదులు నిండాలని నమ్ముతారు. నీవు క్రీస్తు యొక్క ప్రతినిధివి. కనుక మనం ఏమి చేయాలి? అందువల్ల మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుచేతనంటే తప్పు చేయడం ద్వారా నిన్ను నీవే నాశనం చేసుకుంటలేదు, కానీ నిన్ను వెంబడించు వారిని కూడా నీవు నాశనం చేస్తున్నావు. కాబట్టి ఏ విధమైన సంఘర్షక లేక ఇంకొకటి నేను తీసుకుని వెళ్ళలేదని నాకు తెలుసు. ఒకదాని నా విశ్వాసం ఉంటున్నది. నీవు నమ్మినట్లయితే, నీవు నన్ను నమ్మితే నేను నీకు చెప్తున్న దానిని నమ్ము. ఎందుకంటే నేను బైబిల్ నమ్ముతున్నాను, అది దేవుని యొక్క వాక్యం. మిగతావి అపజయం పొందుతావి. ఆయనే జీవము, ఆయనే వాక్యం. సరే, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఎక్కువసేపు ముంచుతానని నాకు తెలుసు. ఈ దినాన్ని నేను ఇక్కడికి రావాలని భావించినప్పుడు నేను దేవుని ప్రార్థించుకున్నాను. నాకు పలు విధాలైన సందర్శనాలు, తంతి వార్తలు మొదలగునవి నాకున్నవి. ఈ ఉదయం కొన్నిటి నేను నిర్వర్తించవలసి ఉన్నది. సహోదరు నేవిల్ తప్పకుండా నన్ను మాట్లాడమంటాడు అని నేను చెప్పాను. అది శుక్రవారం. బహుశా సహోదరు నేవిల్ మాట్లాడమని నన్ను అడగవచ్చు అని నేను అన్నాను. నేను అది చేసినప్పుడు నేను దేవునికి ప్రార్థించాను. ఎంతో వేడిగా ఉన్నది, వేడిగా ఉంటున్నది. ఆయన మనకు వర్షాన్ని పంపించి నిన్నైన వేడిమిని ఛేదించి ఈ ఉదయాన్ని మేలైన ఉదయంగా చేసి ఆయనకు మేలు చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆయన మనయేలా చేసిన మంచితనాన్ని మనం గుర్తుంచుకునే రీతిగా ఆయన కనుపరచాలని నేను ప్రార్థించాను. ఆయన యొక్క కృప ఆశీర్వాదాలు మీపై ఉండును కాక. గత రాత్రి వ్యాధిగ్రస్తునిగా ఉంటున్నటువంటి ఒక స్నేహితుని, సోదరు బెల్డవ్ నేను సందర్శించాను. ఈ ఉదయం అతను చూడలేదు. ఓ, అతను ఎక్కడ ఉన్నాడు? నేను ఇలా తలస్తూ ఉంటే 91 సంవత్సరాల వృద్ధుడు ఇడార్ల గుండా మంచు కొండల పైగా జారుతున్న రహదారుల ద్వారా ఇంకా దేశాన్ని దాడుతూ ప్రయాణం చేస్తున్నాడే. అతడు అలాగే చేయనవసరం లేదు. దేవుడు అతని కనికరము గలవాడై ఉంటున్నాడు. అతడు అలా చేయనవసరం లేదు. అతని ఇంట్లో కూర్చుని అతడు ఆశిస్తున్నట్లయితే పనివారి ద్వారా విసనగలతో విసించుకోగలడు. బెల్లోకి ఒకటి సంభవించినది. అతడు తిరిగి జన్మించాడు. అది అతనికి జరిగినప్పుడు ఒకటి అతని హృదయంలోకి వచ్చినది. అతడు జీవించినంత కాలము ఈ కూడికలకు హాజరవుతాడని నిర్ణయించుకున్నాడు. కాబట్టి అలాంటప్పుడు నేను దేవుని యొక్క నోటి బోరడై ఉన్నట్లయితే నేను నా స్నేహితుని మోసం చేయవచ్చా? లేకుంటే నేను చనిపోవడం మేలు. అలాంటప్పుడు బైబిల్లోని సత్యమేంటో అతనికి చెప్పనివ్వండి. అప్పుడు దేవుని యొక్క వాక్యం అవుతున్నది. ఆయన చెప్పినదే నేను పురుద్గా మళ్ళా తిరిగి చెప్తాను. సరే, బైబిల్లో నుండి కొంత చదవాలని ఆశిస్తున్నాను. చదవక ముందు ఈ రాత్రి వేళలో ప్రభురాత్రి భోజనము లేక సహవాస ఆరాధన ఉన్నది. అది తెలపాలనుకుంటున్నాను. స్థానికంగా ఎక్కడ ఉన్న మీరు బహుశా మిగతా వారు తిరిగి వారి వారి ఇళ్లకి వెళ్తారు. ఎందుకంటే వారు తమ పనులు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు స్థానికంగా ఇక్కడున్న మీరు గుర్తుంచుకునండి. సహోదరి సహోదరులకు ప్రభురాత్రి భోజనము ఈ రాత్రి జరగబడుతుంది. ఆఫ్రికాకు చివరి ఆహ్వానం కొరకై నేను ఎదురు చూస్తున్నాను. ఒక మిషనరీగా వారు నన్ను అక్కడికి రానివ్వరు. నేను వెళ్లవలసిన ఒకే ఒక మార్గం ఏదంటే నేను కెన్యా, ఉగండా, తంగోనికా ప్రాంతముల ద్వారా వెళ్తాను. నేను వెళ్లవలసిన ఒకే ఒక మార్గం ఏదనగా ప్రథమంగా సంఘాలు నన్ను రానివ్వవు, ఎందుకంటే ఆఫ్రికాలోని వారు ఈ కొండ ఒకటి ఆ కొండ ఒకటి నేను ప్రసంగించాలని వారు ఆశిస్తారు. నేను ఆ విధంగా వెళ్లను. అలా చేయడానికి నేను వేషధారణి కాదు. కాబట్టి నేను వారికి ఇలా చెప్తాను, లేదండి, దేవుడు నా హృదయంలో ఏమైతే ఉంచున్నాడో దానినే నేను బోధిస్తాను అంతే అని చెప్తాను. చూశారా, నేనేమని ఉపదేశించాలో వారు అనుకుంటున్నారో అది కానే కాదది. క్రిత్వ బాప్తీసములు మొదలగునవి వారితో కలుసుకుని పోవుట కాదు. అయితే సోదరు బోజే ద్వారా ఒక పెద్ద కన్వెన్షన్ అడిగారు. అతడు మేము నమ్మిన దాని యొక్క అరుణోదయ కిరణాన్ని మాత్రమే అతడు చూడగలిగాడు. నేను ఒక వేట ప్రయాణికై వెళ్తున్నట్లుగా నన్ను రమ్మని అడిగాడు. వారు నాకు అనుమతిస్తున్నట్లయితే ఏ విధంగా వేటాటి కొరకై వెళ్తున్నానో ఆ విధంగా నేను ఒక దగ్గరికి వెళ్తే వారు నన్ను వేటకై తీసుకువెళ్తారు. నేను ఇక్కడ చేరుకున్న తర్వాత వైద్యుడు అక్కడ రాయబార కార్యాలయంలో ఉన్నాడు. అతడు చికాగో ఎందులో నా వ్యక్తిగత స్నేహితుడు. నేను ఇక్కడికి చేరుకున్న వెంటనే అతడు చెప్తాడు, ఇక్కడ సహోదరు బ్రహాం ఉన్నాడు, మనము కూడిక జరిపించుకుందాం అని అంటాడు. కాబట్టి నేను ఇక్కడ చేరుకున్న తర్వాత దౌత్యవేత్తలను తిరిగి పంపించలేరు. కనుక వారు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అది దేవుని చిత్తమైతే ఆ విధంగా జరుగుతుంది. చూశారా, అది ఆయనకే అప్పజేయబడుతుంది. లేకపోతే నేను మీకు తెలియజేస్తాను, అది దేవుని యొక్క చిత్తమైనట్లయితే 7 బోర్ల గురించి నేను మాట్లాడుతాను. అది బహుశా 8 రోజుల పరిచర్య అవుతుంది. ఇక్కడ మందిరంలో ఉండము. ఒకవేళ ఇక్కడ ఆడిటోరియం తీసుకుంటుకై ప్రయత్నం చేస్తాం. కొద్ది కాలం కిందరే కట్టబడి కొత్త ఆడిటోరియం గురించి నేనెన్నడూ తలంచలేదు. ప్రథమంగా దర్శనంలో నేను యేసును చూచిన దాని ఎందే ఇది అక్కడ ఉన్నది. అదే స్థానంలో ఈ ఆడిటోరియం కట్టబడి ఉన్నది. అది చూడటానికి క్రితం దినం నేను వెళ్లాను. నేను ఆయన చూస్తున్నప్పుడు, తూర్పు వైపు నేను చూస్తున్నప్పుడు అది నేను చెప్తూ ఉండటం మీరు విని ఉంటారు. నేను చిన్న యవన బోధకున్నై నేను అక్కడ ఉండి ప్రార్థిస్తూ ఉన్నాను. అక్కడే నేను ఆయన చూశాను. అడుగు వేసి ఆయన చూస్తుండగా చూశాను నేను ఒక ప్రక్కగా ఆయన తల త్రిపి ఉన్నాడు. అలాగా నేను అటు ఇటు చూస్తూ నా గొంతుకు సరి చేసుకున్నాను. అది చీపురు పుల్లల పొలం. నేను గమనిస్తూ ఉన్నాను, ఆయన తిరగనే తిరగలేదు. నేను ఆయన పేరుతో యేసు అని పిలిచాను. ఆయన తిరిగి చేతులు చాచాడు. సూర్యోదయం అవుతున్నది, అది మాత్రమే నాకు గుర్తుంది. ఆ సూర్యోదయంలోనే నేను తిరిగి పొలములో నుండి తిరిగి వచ్చాను. కాబట్టి నేను బోర్ల గుర్చి మాట్లాడుకునకై ప్రభు అనుమతిచ్చి ఉండవచ్చు. అది ఎక్కడైనప్పటికీ దేవుని చిత్తమైతే నెరవేరును గాక. ఈ ఉదయ వేళలో మనం కలుసుకున్న ఈ భారభరితమైన కార్యాలను దేవుడు దీవించునని నమ్ముతున్నాను. ఫుల్ గాస్పెల్ బిజినెస్ మ్యాన్ సమావేశాలను ముగించుకుని ఫిలడెల్ఫియా నుండి మేము ఇప్పుడే వచ్చాము. అక్కడ వారి యొక్క వివిధములైన సాక్ష్యాలు మొదలగు వాటిని విన్నాము. రహదారి తిరుగుముఖములో నేను, బిల్లీ పాల్, రెబెకా కాలిన్స్ యొక్క చిన్న పాప బెట్టి కాలిన్స్ ఒత్తుచున్నాం. బిల్లీ చాలా గాఢమైన ద్రవవుతు, బెక్కి పర్వాలేదు. కనుక నేను బెట్టి మాట్లాడుతూ ఒత్తుచున్నాం. ఆమె వెనకాల సీట్ లో బెక్కితో కలిసి కూర్చున్నది. ఆ రహదారిపై ఒకటి జరగడం నేను గమనించాను. అలా జరిగినప్పుడు ఒకటి నన్ను తట్టింది. బెట్టి ఆమెకు ఉన్నట్లయితే నేను నెమ్మదిగా మాట్లాడుకుంటూ రాసుకుని ఆమె గమనించి ఉంటుంటుంది. అదే ఈ ఉదయ వేళ పాఠాంశములకు నేను పొందుకున్నది. నేను యెషయా 53 అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుని యొక్క వాక్య గౌరవం కొరకై మనమంతా నిలబడదాము. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? గమనించండి, ఆరంభములో ఇది ఒక ప్రశ్న. లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనమతని చూచి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపము లేదు. అతడు మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, ఆయను వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి నడిపించిన వాడుగాను, మనుషులు చూడనివాణిగాను ఉండెను. అతను తృణీకరించబడినవాడు కనుక మనం అతను ఎన్నిక చేయకపోతేమే. నిత్యముగా మన రోగములను భరించను, మన వ్యసనములను సహించను. ఆయనను మొత్తబడినవాడిగాను, దేవుని వల్ల బాధ్యపడినవాడిగాను మనం ఆయన ఎంచుదిమే. మన అతిక్రమ క్రియలే బట్టి అతను గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు. వధకు తేబడే గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాడి గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అతడు తీర్పు పొందిన వాడై బందీ గృహములో ఉండి కొనిపోబడెను. అతని సంతానమును ఎవరు వివరింపగలరు? సజీవుల భూమిలో ఉండి అతడు కుట్టివేయబడెను. అతడు నా జనుల అతిక్రమణ బట్టి మొత్తబడినే కదా. అతడు మరణమైనప్పుడు భక్తులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉండెను. నిత్యముగా అతడు అన్యాయమేమి చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నలగొట్టుకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలగ చేశాను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్త బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్యమంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన సేవకుడు జనముల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పౌలు పంచిపెట్టేదను. ఘనులతో కలిసి అతని కొల్ల సొమ్ము విభాగించుకున్నాను. ఏలైనగా మరణమునున్నట్లు అతడు తన ప్రాణమును ధారపోస్తాను. అతిక్రమ చేయవారిలో ఎంతబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుతూ తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. తండ్రైన దేవా, నీ యొక్క వాక్యము ఒక దీపమై ఉన్నట్టున్నది. దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్క విశ్వాస త్రోవును వెలిగించిన దీపమై ఉంటున్నది. మా యొక్క చేతుల్లోని లాంతర్ వలె అది మమ్మల్ని నడిపించుతున్నది. మేము ఆరంభము నుండి అంతమును చూచుటకు నీవు అనుకూలతను చేకూర్చలేదు. అయితే విశ్వాసాన్ని బట్టి నడచుటకు అంగీకరించుదివి. గడాంధకారపు రాత్రిలో ఒక్క మనిషిని దట్టమైన అడవులలో నడిచిన రీతిగా అక్కడే మేముంటున్నాము. అతడి కలిగిన వెలుగు ఒక్కొక్క అడుగుకు మాత్రమే ఉపకరిస్తుంది. అయితే పై వైపులకు ఉన్నటువంటి త్రోవ కేవలం వెలుగు ద్వారానే సిగిపోతుంది. దేవుని రాజ్యానికి మరొక అడుగు మమ్మల్ని నడిపించలాగున నేటి దినాన ఆ వెలుగు వాక్యంపై ప్రకాశించునుగాక. యేసు నామమున మేము అడుగుచున్నాము, ఆమేన్. కూర్చోనండి.
The subject that I feel to speak to the
నేటి దినాన ప్రజాసమూహముతో నేను మాట్లాడవాలని భావిస్తున్న పాఠ్యాంశము కళాఖండము.
It may seem rather strange to take a scripture reading like this of a
బైబిల్ గ్రంథమందరి ఎంతో వికృతమై నలగొట్టబడి హత్య చేయబడిన ఈ లేఖనము చదువుట ఎంతో వింతగా కనిపిస్తుంది. ఈ సంపూర్ణమైన సేవకుడు నలగొట్టబడి వేదనపడి చిలచబడి ఉండేనని బైబిల్ చెప్తుంది. అయినప్పటికీ కళాఖండము అను పాఠ్యాంశముగా స్వీకరించబడుతున్నది చాలా వింతగా ఉంది కదా అది. ఈ ఉదయం మేము తిరిగి వస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాల గురించి ఆలోచన చేస్తూ ఉంటాను. నేను కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ కు పైన ఫారెస్ట్ లాన్ కు నేను ఆహ్వానించబడి ఉన్నప్పుడు ప్రప్రదంగా నేను ఇక్కడికి వెళ్లినటువంటి నా ప్రథమ ఉద్దేశం ఏదంటే ఫోర్స్క్వేర్ ఉద్యమం యొక్క సంస్థాపకత అయిన ఎయిమ్ శాంపిల్ మోఫిసన్ సమాధిని సందర్శించడం. నేను ఆమె సమాధిని దర్శించాను. స్త్రీ సేవకురాలను విషయములకు నేను వ్యతిరేకైనప్పటికీ నేను దర్శించాను. నా యొక్క హృదయంలో నేను ఆమెకు గౌరవ అభిమానం ఇస్తాను. ఎందుకంటే దేని కొరకై ఆమె నిలబడి ఉన్నదో ఆ సమయం కొరకై తాను భూమి మీద బ్రతికినంత దినాల్లో హింసలను అనుభవించినది. ఆ తర్వాత మరో కారణం, ఆమె యొక్క ప్రియ పుత్రుడు రాల్ఫ్ మెక్పర్సన్ నా ఆత్మీయ స్నేహితుడు కూడా. సరే, కొంతమంది సేవకులుగా ఆమె వచ్చినకు వెళ్ళాము. అయితే ఎక్కడైతే అంత్యక్రియలు జరిగిస్తారో ఆ స్థలాన్ని ఆ శరీరాలు ఉంచే పెట్టే ఆ ప్రక్క కూడా మేము దర్శించలేకపోయాము. అక్కడ కొన్ని ప్రఖ్యాతి గర్చిన ప్రముఖ విషయాలున్నవి. ఆఖరి భోజనము మొదలగలవి అక్కడ ఉన్నవి. నిజంగా సూర్యకాంతి చేతనే అది వెలిగించబడుతున్నది. అది అలా ఇచ్చుడికై షటరి ఉంటున్నది. లోపలికి వెళ్లినప్పుడు అది వెలుగుతుంది. వారు మాట్లాడటకు ఆరంభించగానే చీకటి పడుతుంది. ఆ తర్వాత అంతా చీకటి అవుతుంది. అప్పుడు ప్రజలు బయటికి వస్తారు. అప్పుడు రాత్రి భోజనం వారందరూ చేస్తారు. ఈ గాజును ఛేదించుకుని ఏ విధంగా ఈ స్థలంలోకి వస్తుందో, ఈ చిత్రపటాలను ఎందుకు తయారు చేస్తుందో, ఆ రహస్యం ఆ స్త్రీ మరుగు చేసింది. ఇదంతా అనేక సంవత్సరాల నుండి ఆ కుటుంబంలో తరతరాలుగా వస్తున్నది. ఆ యొక్క కళ తమ బిడ్డలకు అనుగ్రహించబడినది. అందులో ఆఖరి వ్యక్తి ఒక స్త్రీ అంటున్నది. ఆ చిత్రపటాన్ని వారు ఎక్కడ ఉంచి ఉన్నారు. వారు అలా వెళ్తూ సానబెడుతూ గాజును కాల్చుకుంటూ పోతుండగా ఆ వెనకాల యూదా ఇస్కరియోతు అది భుజభాగం వరకే ఉన్నది. ఆ చిత్రపటం మరలా వారు కాల్చారు, ప్రయత్నం చేశారు, మరలా అది భుజభాగమునకే తయారైనది. ఆమె చెప్తుంది, బహుశా మన ప్రభు ఆయన శత్రువు యొక్క చిత్రపటము ఆయన ప్రక్క ఉండటము అనుమతించలేదేమో అని అందామె. ఆమె ఇలా చెప్పినదట, అది మరలా పగిలినట్లయితే దానికి తిరిగి పూర్తి చేయం అని అన్నదామె. కనుక అది అలాగే అప్పుడు ఉంచబడినది. బహుశా అది పులకింప చేసే విషయమే. అలా విషయాలన్నీ అలా జరగడం గుర్తింపదగిన విషయమే. అయితే ఫారెస్ట్ లాన్ లో నన్ను అమితంగా ఆకర్షించిన ప్రాముఖ్య సంఘటన ఏదంటే మైకేలేంజిలో యొక్క మహోన్నతమైన శిల్పం, అది మోషే విగ్రహము. బహుశా అది ఒక ప్రత్యుత్పత్తి అనవచ్చు, అది వాస్తవమైనది కాదు. అయితే అది అంతటి గంభీరమైన కళాఖండము. నేనక్క నిలబడి చూస్తూ ఉన్నప్పుడు నేను దాన్ని ఇష్టపడ్డాను. అది ఒక ప్రతిరూపముగా ఆ పోలిక్గా కనిపిస్తున్నది. కళను అభిమానిస్తాను. దేవుడు కళయందు ఉంటాడని నేను నమ్ముతాను. సంగీతంలో దేవుడు ఉంటాడని నేను నమ్ముతాను. ప్రకృతిలో దేవుడు ఉంటాడని నేను నమ్ముతాను. దేవుడు ప్రతి చోట ఉంటాడు. అయితే ఏదైనా అసలు దానికి వ్యతిరేకమైనదైతే అది తారుమారవుతుంది. దేవుడు నాట్యంలో ఉంటాడు. మీరు ఇక్కడ చేసే నాట్యాలు కాదు సుమా. దేవుని యొక్క కుమారులు కుమార్తెలు దేవుని యొక్క ఆత్మతోనున్నప్పుడు చూశారా, అది నాట్యం అంటే అది. ఉదయం 2 గంటల వరకు ఆ వీధిలో నేను ఎదుర్కొన్నట్లయితే అది తారుమారవుతుంది. మైకేలేంజిలో చిత్రీకరించిన ఈ కళాఖండములో అది చేయడానికి అతనికి కొంత శ్రమపడి ఉంటాడు. అతడు ఘనమైన వ్యక్తి. అతని జీవితంలో ఎంతో ఖర్చుపడి ఉంటాడు. ఎందుచేతంటే అనేకమైన సంవత్సరాలు దానిని అతడు చెక్కి ఉన్నాడు. కాబట్టి ఒక చలువు రాత్రిని తీసుకుని దాన్ని చెక్కుతూ ఉన్నాడు. కేవలం ఆ వ్యక్తి మాత్రమే అది తెలుసు. అనగా అతనేమి చేయబోతున్నాడో, అతని మనసులో ఏమున్నదో అది కేవలం ఆ శిల్పికి మాత్రమే తెలుసు. అతనికి ఒక్కడికే అది తెలియను. ఒకవేళ నీ ఒక్కడికి వెళ్లి ఎందుకీ రాత్రి తొలుస్తున్నావు అని అడిగినట్లయితే అతని హృదయంలో ఉన్నదేదో బయట వ్యక్తికి తెలియదు. అదంతా మూడుగా గుపిస్తుంది. అయితే ఆ శిల్పికి మాత్రమే అతడు ఏం చేస్తున్నాడో అతని యొక్క మనస్సులో ఆ దర్శనం ఉంటున్నది. అతని యొక్క మనస్సులో ఏమున్నదో దాన్ని అతడు విగ్రహ రూపమైన ప్రత్యుత్పత్తి చేస్తున్నాడు. ఆ కారణము చేతనే అతడు రాళ్లను తొలుస్తూ ఉన్నాడు. ఇది నీవు చేయడు గురికై ఆరంభము నుండే నీవు ప్రారంభించవలసి ఉన్నది. నీవు ఆ పద్ధతినే అనుసరించవలసి ఉంటున్నది. శిషరా, నీవు ఆరంభించిన కొరకై ఒక చిన్న ముక్కను తీసుకునేకూడదు. ఈ విధంగా ఇది మేము చేస్తాం, లేదు అలా కానే కాదు. కాదు, సరైన పద్ధతినే అతడు అవలంబించవలసి ఉన్నది. అతని యొక్క మనస్సులో ఆ పద్ధతిని అతడు కలిగి ఉంటాడు. ఆ పద్ధతిని అతడు దాటిపోకూడదు. ఇదంతా చేయడం కొరకై తన మనస్సులో అతను చిత్రీకరించుకుంటాడు. ఎందుకంటే వాస్తవమైన మోషే పఠము మన యొక్క లేదు కాబట్టి మోషే ఎలాగుంటాడో అటువంటి మనోభావాల చిత్రము తన యొక్క మనస్సులో కలిగి ఉండవలసి ఉన్నది. ఏ విధంగా నైపుణ్యత కలిగిన కవి, నైపుణ్యత కలిగిన గాయకుడు, సంగీత విద్వాంసుడు, భావ తన్మయుడు అవుతాడో అలాగే నిపుణత గల్ప శిల్పి భావ తన్మయుడు అవుతాడు. సమస్తమైన వాస్తవికత భావోద్రేకము వలన అది అలా కలుగుతుంది. మోషే నిజంగా ఎలా కనిపిస్తాడో అట్టి మనోభావాన్ని మైకేలేంగిలో కలిగి ఉండవలసి ఉన్నది. మోషే ఎలాగుంటాడో అది తన మనస్సులో ఆలింగనం చేసుకున్నాడు. కాబట్టి ఆ పద్ధతి రూపమున చిత్రించి ఈ గంభీరమైన చలువు రాతిని అలా తయారు చేశాడు. అతని మనస్సులో ఉన్న వాస్తవమైన రూపమేదో దానినే చెక్కుతూ దాన్నే తయారు చేస్తాడు. అటు తరువాత అదంతా పూర్తయిన తర్వాత ప్రతి కోణాన్ని పూర్తి చేసి ప్రతి స్థలాన్ని నిలుపు చేసి నేత్రాలు వాస్తవమైన స్థలంలో ఉంచి తల గడ్డము ప్రతిదీ ఎక్కడే ఉండాలో అక్కడే ఉంచి అలా నిలబడి దాని వైపే అలాగ చూస్తాడు. నేను ఇలా తలస్తాను, ఎన్నెన్నో వసంతాల శ్రమ, తానేమి చేస్తున్నాడో అది ఎప్పుడు కూడా ఆ దృశ్యాన్ని తన మనసులోనే ఉంచుకుంటాడు. ఒక్కసారి ఆలోచించి అది ఏమై ఉంటుందో అది కాన్పించిన కొరకై అనేకమైన సంవత్సరాలు ఆ దృశ్యాన్ని తన మనసులోనే ఉంచుకున్నాడు. ఏ విధంగా అది చేయాలో ఆ దర్శనం లేక దృశ్యాన్ని ప్రథమంగా పట్టుకుంటాడు. అది పగలగొట్టి చేస్తుంటాడు. ఎక్కడ దాన్ని సంపూర్ణంగా చేయనో దాని స్వాంతనం చేసుకున్న తర్వాత నిజంగా అది సంపూర్తి అవుతుంది. ఆ ఉదయ వేళ అది ముగించిన తర్వాత చేతిలో సుత్తి ఉంచుకుని నిలబడి చూశాడు. దాని వైపు చూస్తున్నప్పుడు అతడెంతో ముగ్ధుడైపోయాడు. ఎందుకంటే తన మనస్సులోని దర్శనం నిజంగా తన ఎదురుగానే నిలబడి ఉన్నట్లుగా ఉన్నది. అతను ఏమి చూశాడో, మోషేని గురించి తన యొక్క మనోభావన ఏదో తన ముందే సాక్షాత్తుగా చిత్రాన్ని నిలబడింది. ఇన్ని సంవత్సరాలు తన హృదయంలో ఏది నిలబడి ఉన్నదో అదే సాక్షాత్కరించట్లయింది. అలసటలు, బాధలు, గంటల తరబడిగా గడిపిన నిస్పృహలు, నిరాశలు, విమర్శలు, ఇంకా ఎన్నెన్నో అయినప్పటికీ ఆ దర్శనం ముగించబడి వరకు అతడు దానిపైనే కేంద్రీకరించబడి ఉన్నాడు. అది పూర్తయిన తర్వాత శిల్పి చేతిలో ఉండే సుత్తెను తాను చేతబూని వెనుక నిలబడి ఉన్నాడు. ఆ జ్ఞాపకం వైపే చూస్తూ ఉన్నాడు. చేశాడో అతడి ఆ దర్శనానికి వచ్చిన ఆ ప్రేరేపణ ఎంతగా తన ప్రభావితునిగా చేసినదో తన ప్రక్కనే అతను నాలుకొని మోకాల దగ్గరకు అలా తచ్చి మాట్లాడు అని కొట్టాడు. అంతగా అది అతన్ని ప్రేరేపించినది. ఇప్పుడైతే ఆ గంభీరమైన విగ్రహానికి ఒక చట్ట ఒక విహీనత ఏర్పడినది. కుడి మోకాల దగ్గర అది ఏర్పడినది. మోకాలకు పైభాగాన ఆ రంగుల లోతున ఆ స్థలం ఏర్పడినది. ఆ ఘాతములో నా చేయిబెట్టి చూశాను. ఇది తయారు చేయడం కొరకై సంవత్సరాలు సంవత్సరాలుగా అతను శ్రమించి తన కాలాన్ని ఖర్చు చేసి తన హృదయంలో తానే దర్శనాన్ని చూశాడు. అది నెరవేర్చబడటం వలన కలిగిన ప్రేరేపణ చేతను అది పూర్తయినదని దాన్ని అతను చూడాలని ఆశించాడు. పూర్తయిన తర్వాత అదంతగా ప్రభావితులైన కనగా తన స్వంత కళాఖండమే తిరిగి తనతో మాట్లాడాలని ఊహించాడు. కాలి దగ్గర దాన్ని కొట్టాడు. మాట్లాడు అని ఉచ్చారణ చేశాడు. ఆ భాగాన ఒక ఘాతం ఏర్పడినది. ఆ విగ్రహం పైన ఒక ఘాతం ఒక చొట్ట చేయబడినది. అది నాకైతే ఆ పొరపాటు కలిగిన ద్వారా దాన్ని కళాఖండముగా తయారు చేసినది. బహుశా మనస్సు కని మరో విధంగా కనిపించవచ్చు. అది దాన్ని పాడు చేసినది అది నీవనుకోవచ్చు. కాదు, నాకైతే అది ఏమైంటుందో అదే అది చేసినది ఆయన అనుకుంటున్నాను. అనేక సంవత్సరాల తర్వాత శ్రద్ధతో చేసిన పరిశ్రమ ప్రయాసలు అది చేరికై కలిగిన ప్రేరణ భావాలు మొదలగిన అంతా అతని వ్యయ ప్రయాసలు వృధా కాలేదు. అది సంపూర్ణంగానే ఉండేది. అందుకే అతడు మాట్లాడు అని అరచాడు. అతను దేన్నైతే సాధన చేశాడో అది తన ఎదురునే తాను చూశాడు. తన మనస్సులోని దర్శనం సాక్షాత్కరించడం తాను చూశాడు. కాబట్టి అనూహ్యమైన దాన్ని లేదో అతను చేశాడని ప్రేరేపణ చేత దానిని అలా కొట్టి మాట్లాడు అని కేక వేశాడు. గమనించారా, అతను తలంపు కలిగినట్లయితే అతను అలా చేసి ఉండేవాడు కాదు. అయితే అతను ఆలోచనే చేయలేదు. తన యొక్క మనస్సులో ఉన్నది తన ఎదురునే ఉన్నది ఉన్నట్లుగా సాక్షాత్కరించడం తాను చూసి ప్రేరేపణ చేతనే అతను అలా చేసి ఉంటాడు. అతని అలసట్లు, వ్యయ ప్రయాసాలు, రాత్రంతా జాగరణలు, ఎన్నెన్నో రోజులు లోకానికి దూరంగా ఉండుట, ఇవన్నీ కూడా బహుశా రొట్టె ముక్క తిని ఉండవచ్చును. మళ్ళా వెనక్కి వెళ్లి దాన్ని తుడిచి ఆహా అది అలా ఉండకూడదు, ఈ విధంగా అది రావలసి ఉన్నది అని దాన్ని తుడిచివేసేవాడు. అది సంపూర్ణమౌట దాన్ని అతను చూచి నిజ రూపాన్ని అతను చూశాడు. తన మనస్సులో ఉన్న ప్రతిబింబమేదో దాని యొక్క నిజ రూపాన్ని తాల్చడము, అది అసలు రూపాన్ని పొందుకున్నది చూశాడు. కాబట్టి అది అతను ఉద్రేకాన్ని రేగెత్తించు చేసినది. మాట్లాడు అని కేక వేసేంత వరకు అది అతనిలో నిజ రూపాన్ని చేకూర్చినది. నాకైతే అది ప్రతిబింబమవుతుంది. అది అతని యొక్క పని నిపుణత పొగడ్తవుతుంది. అతని సొంత పని అతనిని ముగ్ధుని చేసి తన ప్రకరణ దాన్ని కొట్టి మాట్లాడు అని అనిపింపజేసినది. ఆ జ్ఞాపిక రూపాన్ని నేను అక్కడ నిలబడి చూశాను. దాన్ని తయారు చేయడం కొరకై ఆ మనుషుడు గడిపిన కాల వ్యవధిని గురించి నేను ఆలోచన చేశాను. ఎన్నెన్నేళ్ళలో పట్టినది వారు అలా తెలియజేశారు. అది అతని యొక్క ప్రతిబింబం, అతని యొక్క ఉజ్వల చిత్రకళ నైపుణ్యతకి అది ఒక స్మృతి చిహ్నము. అతను చేసిన గంభీరమైన పని రూపము అది. చిట్టు చివరకు దాన్ని అతను సాధించిన తర్వాత అది ఎంతో ఘనమై ఉంటున్నది. మైకేలేంజల్ యొక్క పుటను మరల్చుచు ఆ గ్రంథాన్ని ముగిద్దామిక. మరి యొక్క గ్రంథాన్ని తెరచి అసమాన్యుడు అగ్రణ్యుగు వారిని గుర్చి చదువుకుందాము.
And before the foundations was laid,
లోకము కలగక మునుపు పునాదులు వేయబడక మునుపు ఆయన ఏమి కోరిక కలిగి ఉన్నాడో అది ఆయన మనస్సులో ఉంచుకుని ఉన్నాడు. మనిషిని తన సొంత రూపమున తయారు చేసుకుంటూ ఆయన కోరుకున్నాడు. ఆయన యొక్క దర్శనం ఏమై ఉన్నదో, ఆయన తలంపు ఏమై ఉంటున్నదో, అది ఒక దాన్ని వాస్తవమైన దానిగా చేయాలని ఆయన కోరుకున్నాడు. మైకేలేంజలో విషయమైతే అది అతని తలంపు యొక్క గుణగణమై ఉంటున్నది. దేవుడు నరుడు తన యొక్క పోలికను చేయకూరాడు. మహాఘనుడకు శిల్పి అతని కొరికై పని ఆరంభించాడు. సామాగ్రంతా ఆయన సమకూర్చుట మనం చూస్తున్నప్పుడు ప్రథమంగా బహుశా చేపలు, ఆ తర్వాత పక్షులు, ఆ తర్వాత భూమిపైన ప్రకటన జీవులు, అలాంటి అనేకం ఆయన పుట్టించాడు. చెట్టు చివరికైతే ఆయన సృష్టికర్త అయి ఆయన అలలాడుచుండగా ఇప్పుడు ఆయన మనుషుడిగా లేడు. సృజించబడిన దానిలో నుండి ఒకటి తీసుకుని ఒక పోలికను చెక్కుతున్న ఒక శిల్పిగా ఆయన ఉన్నాడు. నిత్యమైన విషయాలకు ఆయన శిల్పి అయి ఉండెను. తన యొక్క మనస్సులో ఏమేమి ఉన్నావో అవి బహిర్గతమైన కొరకై వాటిని సృజించు శిల్పి అయి ఉన్నాడు ఆయన. ఇంకో రీతిగా ఆయన ఆశిస్తు గుణ విశేషాలు ఏంటో వాటిని వాస్తవిక రూపము చేయడం కొరకై ఆయన అలాగే ఉన్నాడు. ఆయన రాకు జీవుల నుంచి ఆయన ఆరంభించగలే. ఉదాహరణకు భూపైనటువంటి చిన్న చిన్న జంతువులు, అడుగు తర్వాత దాని నుండి ఇంకొంచెం పెద్దదాన్ని ఆయన పుట్టించాడు. అడు తర్వాత పెద్ద పెద్ద జంతువులు, సింహము, పెద్ద పులి, ఎలుగు పంటి మొదలగుల వాటి ఆయన పుట్టించాడు. అడు తర్వాత కోతులను, ఏపులను మొదలగు వాటిని పుట్టించాడు. ఇప్పుడు ఒకదాని నుండి ఒకటే వచ్చుట మనము తలంచే ప్రక్రియ కాదు. ఇది సంపూర్ణంగా సృష్టియే. ఒక పద్ధతితో దేవుడు కార్యరూపణ చేయుచున్నాడు. చిట్ట చివరిగా భూపైకి సంపూర్ణమైన వాడు ఒకడు ఉద్భవించాడు. అతడే నరుడు. అప్పుడు ఆయన నరుడిని చూశాడు. అతడు ఆయన వలే ఉన్నాడు. కాబట్టి ఆయనను ఆయన చూచుకునగా ఆయన సృష్టికర్త యొక్క ప్రతిబింబమై ఉన్నాడు. ఎప్పుడు దేవుడు ఆయన ఏమై ఆశించాడో దానిని ఆయన సాధించగలిగాడు. అతి తన రూపమందున్న ఒక్క నరుడు. అది తర్వాత నేను ఇది ఎలాగే చెప్పగలుగుతాను, ఆయన ఈ యొక్క నరుడు చేసిన తర్వాత అతనిలో ఒకటి ప్రత్యేకం ఒకటి ఉన్నది. ఆయనను సరళమైనదిగా లేక ఉన్నది ఉన్నట్టుగా లేనిది ఒకటి అతనిలో ఒకటి అనుభవిస్తుంది. ఎందుకంటే అతనికి అతనే ఉన్నవాడై ఉంటున్నాడు. అనగా దేవుడు ఆయనకు ఆయన ఎలాగో ఉన్నాడో అలాగే ఆయన నిత్యుడుగు వాడు. దేవుని రూపంలో చేయబడిన నరుడు కూడా భూమి మీద తనకు తానే ఉండగలడు.
must have struck a little blow over on his left side.
అతని ఎడ భాగమందు ఆయన చిన్న దెబ్బ కొట్టవలసి ఉండేది. అక్కడ నుండి ఆయన కొట్టిన ఆ చిన్న ముక్కను తీసుకుని అతనికి సాధీన సహాయముగా భారీగా చేశాడు. అలాంటప్పుడు అతను తనకు తానయ్యున్నవాడు కాదు, అతనిలో ఒకరు ఉండవలసి ఉన్నది. అదే ఆయన యొక్క గంభీరమైన పనితనం. ఏ మహాశిల్పి తన యొక్క కళాఖండమును తీసుకున్న రీతిగానే ప్రథమంగా ఆయన తన యొక్క కళాఖండమును ఆయన కలిగి ఉంటున్నాడు. అయితే ఇప్పుడు ఆయన ఏ విధంగా ఒంటరి అయి ఉన్నాడో కళాఖండం ఒంటరిగా ఉంటే ఆయన చూశాడు. కనుక దాని కొట్టడం ద్వారా ఆ కళాఖండమును ఆయన పక్కకు విడదీసి ఒక సాధీన సహాయాన్ని ఆయన పుట్టించాడు. ఆ రెంటిని ఒకటి చేయడం కొరకై ఒక మహాశిల్పి వలె ఒక స్థలబందు వాటిని పెట్టి ఉన్నాడు. అది ఎంతో మనోహరమైనది. ఒక శిల్పి ఒక గంభీరమైన కళాఖండమును తయారు చేసి ఏదో యొక్క కొలిమిలో గాని మరొక చోట గాని లేక భవనాల వెనకాలే గాని దాన్ని పెట్టాడు. మన ప్రభు మనకు చెప్పిన రీతిగా ఒక్క మనుష్యుడు దీపం వెలిగించి కుంచెం కింద పెట్టాడు. మనము దేవుని యొక్క కళాఖండమైనట్లయితే ఎక్కడో కొలిమిలో ఉండము, మనము తప్పక వెలుగునిస్తాము. ఈ యొక్క కళాఖండం నిర్మాణము చేసిన తర్వాత ఆయన దాన్ని ఈ భూమి పైన ఎంతో రమ్యమైన స్థలమైన ఏదైనా తోటలో ఉంచినట్లుగా మనం చూస్తున్నాము. ఆయన యొక్క ఈ కళాఖండమును ఏదైనా తోటలో ఉంచి ఉన్నాడు. ఈ ఇద్దరు ఒక్కరే ఈ యొక్క కళాఖండాన్ని చూసినప్పుడు ఆయన ఎంతగా ఆనందించున్నాడో. ఆ తర్వాత ఆయన విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఆయన సమస్త పని అంతకుముందు ఆయన ఎంతగానో ఆనందించాడు. గుర్తుంచుకోనండి, ఆ యొక్క జ్ఞాపక విగ్రహములో అనగా సైనేంద్రుల యొక్క మోషే కళాఖండము నుండి పగిలిన ముక్కయే కళాఖండం అని నా యొక్క అభిప్రాయం. ఆ దెబ్బయే ఆయన కళాఖండం ప్రక్కన నుండి పెళ్లి కుమార్తెను బయటకు తీసుకుని వచ్చినది. ఇప్పుడు మనము ఏదైనా తోటలో వారిని కళాఖండము కుటుంబముగా మనము చూస్తున్నాము. అదంతటి మనోహరము, అది ఆయన ఎంతగానో ఆనందపరచను. ఆ ప్రతిప ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. నేను విశ్రాంతి తీసుకుంటాను అని ఆయన అన్నాడు. అయితే ఆయన విశ్రాంతిలో ఉన్నప్పుడు ఆయన యొక్క కళాఖండంపై ఆయన నమ్మకించి ఉన్నప్పుడు ఆయన యొక్క శత్రువు లోపల ప్రవేశించి ఈ గంభీరమైన కళాఖండమును కనుగొన్నది. మోసము చేత ఏదైనా తోట గోడల గుండా ప్రాకుకుంటూ ప్రవేశించి ఆ తర్వాత ఈ అందమైన కళాఖండమును చెరిపివేశాడు. అది పడిపోయేంత వరకు దాన్ని అతను పాడు చేశాడు. సరే, నేను ఆ గడియారాన్ని గమనిస్తున్నాను. నేను మా యొక్క మేనల్ని అడిగాను 30 నిమిషాల్లో ఆ గంట మ్రోగినట్లుగా చూడమని. 30 నిమిషాలు అయిపోయింది, అయినా అది అతను అలాగ చేయలేదు. కొద్దిసేపు దాన్నే కొనసాగిద్దాము. నేను ఈ చట్టాలను అతిక్రమించను. ఈ చట్టాలు నేనే చేశాను. మీ సొంత చట్టాలను నేనే అతిక్రమిస్తున్నాను. గమనించండి, ఈ యొక్క కళాఖండమును మోసగాడిన సాతాను గోడల గుండా ప్రవేశించి ఈ కళాఖండాన్ని చెడగొట్టినది. ఆయన ఆ విధంగా చేసిన తర్వాత ఇదేమి చేసినది, దాని గురించి మరి ఎక్కువ వివరణ చేయాలనుకుంటున్నాను. ఈ కళాఖండము దేవుని యొక్క వాక్యము చేత ప్రాకార కంచిగా చేయబడిన తర్వాత ఇతరేమి చేశాడో ఆ సవివరణ చేయాలని ఆశిస్తున్నాను. ఈ కళాఖండము ఆ కుటుంబము ఈ వాక్యము చేతనే తనకు తాను కంచి వేసుకుని ఉన్నది. అయితే అసలు దానిలో విడదీయబడి పగలగొట్టబడిన ఆ భాగము గోడు కావలికి వెళ్లి దాన్ని చెడగొట్టడానికి సాతానుకు తన్నాను చేకూర్చినది. ఆ విషయాల గురించి నేనేమి నమ్ముతున్నానో మీకు తెలుసు, కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. అయితే కళాఖండము పగిలిపోయినది. అయితే మహోన్నతుడైన శిల్పి ఈ కళాఖండమైన ఆయన కుటుంబం పడిపోవట చూచి అలా బోర్లగా పడిపోయి ఆ విధంగా అక్కడే ఉండటం ఆయన అంగీకరించలేదు. వెంటనే దాన్ని తిరిగి నిర్మాణం చేయటకొనకై ప్రారంభించాడు. నిరంతరం అలాగే అది పడి ఉంటుట, అది అలాగే నాశనమైపోవటకు ఆయన ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన ఓడిపోడు.
కాబట్టి
తక్షణమే పని ప్రారంభించి ఆయన రూపం అనే ఒక మనుష్యుని నిర్మాణం చేయటకు పని ప్రారంభించాడు. ఆ తర్వాత జలపలయం లోకం పైకి వచ్చి సమస్తాన్ని నాశనం చేయడం మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇవ్వబడిన నిబంధనలు నియమాన్ని బట్టి ఇవ్వబడిన, ఇది మీరు చేయనట్లయితే, ఇది మీరు చేసినట్లయితే అని. ఆ మనుషుడు నిబంధన గైకొనకపోవుటను మహాగణుని శిల్పి యొక్క దేవుడు చూశాడు. అతను చేయలేడు. ఇక మరో మార్గం లేదు. కొద్ది నిమిషాల క్రితమే గదిలో సమాలోచన సమయంలో ఒక వ్యక్తితో నేను మాట్లాడుతుండేని. వారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. నాతో ఇలాగిన్నాడు, తోరబినహాం, నేను తప్పని తెలుసుకున్నది అనేకమైన విషయాలు ఉన్నవి. ఆమె కొంత భయభక్తులు కలిగిన స్త్రీ. ఆమె నేను ఇలాగ చెప్పాను, చూడు సహోదరి, నిన్ను నీవుగా చూచుకోవద్దు. అది కేవలం నీ యొక్క కోరిక. నీవేది చేయాలనుకునేది మాత్రమే అది నేను చెప్పాను. నువ్వు నిజంగా ప్రభును ప్రేమించినట్లయితే నీ హృదయపూర్తిగా నీవు ఆయన ప్రేమించగలుగుతావు. ప్రభు అని యేసు రక్తము క్రింద పాతిపెట్టబడతావు. అవి గమనించారా, గమనించారా, ఆయన యొక్క మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కనుక ఆయన తన యొక్క నిబంధనలకై మనుషులు తీసుకుని ఇది నీవు చేసినట్లయితే, ఇది నీవు చేయకపోయినట్లయితే అనుదానంతో ఆరంభించాడు ఆయన. అబ్రహాములు ఒక మనుషుని పిలిచి అతనికి స్వేచ్ఛాపూర్వకమైన లేక నియమ నిబంధన లేని నిబంధనను ఇది అతనితో ఆరంభించాడు. ప్రతిసారి కూడా ఒక కళాఖండాన్ని ఆరంభిస్తున్నాడు. సాతాను దాన్ని సమీపించుతూనే ఉన్నాడు, ఎందుకంటే వాక్యము కాబట్టి. అయితే అబ్రహాముతో ఆయన ఆరంభించినప్పుడు నేను ముందుగానే దాన్ని చేశాను అని ఆయన చెప్పాడు. ఇది నియమము లేనిదై ఉంటున్నది. నీవది చేసినట్లయితే నీవిది చేయదు, నేనిది చేయదు అని కాదు. నేనే నాడు అది చేశాను. శిల్పి ఈ కళాఖండాన్ని కలిగి ఉంటానికై నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత అబ్రహాము నుండి గోత్రకర్తలు వచ్చారు. దేవుడు ఏమి చేయబోతున్నాడు? పడిపోయిన కళాఖండమును తిరిగి నిర్మాణం చేస్తున్నాడు. కాబట్టి గోత్రకర్తలలో మొట్టమొదటి వాడు అబ్రహాము. సరే గమనించండి, ప్రతి ఒక్క కళాఖండము శిల్ప పునాదిని ధరించి ఉంటున్నది. ఏంజిలో చేత నిర్మాణం చేయబడిన మోషే యొక్క విగ్రహము 3-4 అడుగుల పాలాతె బండపై ఉంటున్నది. దానికి ఒక పునాది ఉన్నది. దేవుడు ఈ కళాఖండమును చేస్తున్నప్పుడు ఆయన గోత్రకర్తలపై దాని యొక్క పునాదిని వేశాడు. గోత్రకర్తల పునాదుల్లో మొదటిగా అబ్రహాము, ఆ తర్వాత ఇస్సాకు, ఆ తర్వాత యాకోబు, ఆ తర్వాత యోసేపు, 4 మూలలు. అబ్రహాము విశ్వాసమైన పునాది. దానికి 4 పునాదులు అని చెప్తాము. విశ్వాసం యొక్క పునాది అబ్రహాము, ప్రేమ యొక్క పునాది ఇస్సాకు, కృప యొక్క పునాది యాకోబు. దేవుని కృప యాకోబుకున్నది, ప్రతి ఒక్కరికైనా తెలుసు. యోసేపులో సంపూర్ణత ఉన్నది. ఆ యొక్క శిలా ప్రతిమను ఆయన ఎక్కడ పెట్టాడనగా, మొదటి పునాదిపైనే కాదు, రెండవ పునాదిపైనే కాదు, మూడవ పునాదిపైనే కాదు, అయితే 4వ పునాదిపైనే. బహుశా అబ్రహాము క్రీస్తుకు ప్రతిరూపమై ఉంటున్నాడు. అలాగే ప్రేమయందు ఇస్సాకు అంతే. అబ్రహాము విశ్వాసమందు చేశాడు, ఇస్సాకు ప్రేమయందు నిర్వర్తించాడు, యాకోబు తన కృపలో చేశాడు. ఎందుకంటే యాకోబు అనగా మోసగాడు, అతడు అదే ఉన్నాడు. అయితే దేవుని కృప అతనికి ఉన్నది. యోసేపు దగ్గరికి వచ్చినప్పటికీ అతనికి వ్యతిరేకంగా ఏమీ లేదు, ఒక చిన్న పగుళ్ళు తప్ప మరేమీ లేదు. ఎందుకంటే పునాది కూడా కళాఖండమై ఉండవలసి ఉన్నది. తన తండ్రికి ప్రవక్తతో చెప్తున్నప్పుడు ఫరోతో ఇలాగూ చెప్పండి, నీ ప్రజలు పశువులు మేపవారు, గొర్రెలు కాపరులు కారు అని. ఎందుకంటే గొర్రెల కాపరి ఐగుప్తునికి హేయుడు. ఆ వృద్ధ ప్రవక్త ఫరో ఎదుటికి వచ్చినప్పుడు నీ దాసులమైన మేము పశువులు గలవారమని చెప్పాడు. కాబట్టి అక్కడ పగులు వచ్చినది చూశారా. ఆ హేతు చేతనే దానింకా అది కళాఖండముగానే చేస్తున్నది. గోత్రకర్తల ద్వారా విశ్వాసము, ప్రేమ, కృపల ద్వారా సంపూర్ణతలోనికి వేయబడినది. గోత్రకర్తల ద్వారా ఈ మహాఘనమైన కళాఖండం యొక్క శరీర నిర్మాణము వాక్యమైన ప్రవక్తల ద్వారా వచ్చి ఉన్నది. మీరు అది చదివి ఉంటారని అనుకుంటాను. అవునా? ప్రవక్తలు ధర్మశాస్త్రములు కాదు, ప్రవక్తలు. ప్రవక్తలు రుజువు చేయబడిన వాక్యమై ఉండి శరీరము నిర్మాణము చేయదు. గోత్రకర్తలు కాదు, ప్రవక్తలు. వారు వాక్యము కడవరిగా మోషే దినాల్లో ఆయన ఏ విధంగా ఆరంభించి ఒక్కొక్క ప్రవక్త ద్వారా అది వచ్చి ఉన్నది. చిట్ట చివరిగా శరీరాన్ని కట్టుతూ ఎల్లప్పుడూ సమీపంగానే వచ్చుతూ వాటన్నింటిలో ఘనమైన యోహాను బైబిల్ అలాగే చెప్తుంది. స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని, ఎందుకనగా వాక్యాన్ని పరిచయం చేసిన వాడు అతడే. ఆ తర్వాత మహోన్నతమైన శిరస్సు వచ్చినది. వాటన్నిటికీ అది శిరస్సు, శరీరంలో మిగతాదంతా దాన్ని గుర్చి మాట్లాడినది. పునాది గోత్రకర్తల ద్వారా వేయబడినది, శరీరం అంతా వాక్యమైన ప్రవక్తల ద్వారా కట్టబడినది. వాటన్నిటికీ శిరస్సు వచ్చినది. యేసే రంగం మీదకి వచ్చినప్పుడు అక్కడ ఈ శిరస్సు భాగం దానిపై పెట్టబడినప్పుడు ఆయనలో దేవునికి సంపూర్ణమైన నేర్పరితనాన్ని మనం చూస్తున్నాము. వాక్యం యొక్క సంపూర్ణ ప్రతిబింబాన్ని ఆయనలో చూస్తున్నాము. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు, వాక్యం యొక్క సంపూర్ణత ఉంటున్నాడు. ఇప్పుడు తిరిగి సంపూర్ణమైన కళాఖండాన్ని దేవుడు కలిగి ఉంటున్నాడు. యెషయా చెప్పినట్లుగా ఇదిగో ఈయన నా సేవకుడు, ఈ సంపూర్ణమైన ఈయన ఒక్కడే వచ్చినప్పుడు వచ్చుటకు యుగ యుగాలలో నేను చిత్రీకరించిన నా యొక్క కళాఖండము ఈయనే. సంపూర్ణుడై ఈయన ఇక్కడ నాయుడు నిలబడి ఉన్నాడు. ఆయన సొంత రూపములో దేవుడే సాక్షాత్కరించుకున్నాడు. ఎందుకంటే యోహాను 14లో మీరు నన్ను చూచినేలా తండ్రిని చూచి ఉంటుంది.
And the word was with God and the word was hewed out.
ఆదిందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము చెక్కబడి ఆరంభములో వాక్యము ఏమై ఉండెనో అలాగే ప్రత్యక్షపరచబడెను.
Him the word reflected in a masterpiece in his own likeness.
ఆయన ఆ వాక్యము కళాఖండమునందు ఆయనవలనే ప్రతిఫలించెను. దేవుడు తిరిగి ఆయన రూపమనే ఆయను, మనిషి రూపమున వాక్యమే ప్రతిబింబం ఆయను, కళాఖండముగా ఆయనే ఆయను. ప్రవక్తలందరూ పొరపాట్లు కలిగి ఉండేది, అందరూ ఒక్కొక్క భాగమై ఉన్నారు.
అయితే
ఇక్కడ సంపూర్ణమైన ఒకరు చివరిగా కళాఖండమై వస్తున్నారు. ఆయనలో ఎలాంటి లోపము లేదు, ఎంతో సంపూర్ణుడు, నిర్మాణకుడు, తనకు తానే ప్రతిబింబమై ఉన్నాడు. ఆయన సొంత రూపమే ఆయన ఫలితనములో ప్రతిబింబిస్తున్నది. దేవుడు క్రీస్తు ఒక్కరే ఉన్నారు. ఆయన సొంత ఆత్మలో ఉంచేంత వరకు ఆయన ఆయనే. ఆ రూపమును నిర్మాణకుడును ఒక్కరై ఉంటున్నారు. దేవుడు ఆయన చిత్రకళ ఫలితనమును ఆ కళాఖండము ఒక్కటే. సైనేంజలో లేక మైకల్ యాంగిలో పనితనమై ఎలా ఉన్నదో ఆ చిత్రకళ పని మృతమైపోయినది. ఎందుకంటే అది రాజుతో తయారు చేయబడింది కాబట్టి. ఇక్కడైతే అసలైన నిర్మాణకుడు ఆయన యొక్క చేతి పని సంపూర్తిన తర్వాత అందులోకి ఆయన అడుగు వేశాడు. ఎంతో పరిపూర్ణమైన మానవ విమోచకుడు ఆయన. ఆయన ఎంతో పరిపూర్ణమైన, ఎంతో దైవత్వాన్ని కలిగి ఉండెను. ఆయనను మనం ఆయన చూడకున్న రీతిగా ఆయన ఎటువంటి సౌందర్యం లేకపోయాను. జీవము గల దేవుని కుమారుడు కన్యగా ధోన జన్మించిన ఈయన ఎంతో సంపూర్ణుడై ఎంతో విధేయుడై దేవుని రూపమందున్నవాడు. ఈ ఘనమైన బోధకుడు ప్రవక్త ద్వారా జీవాన్ని తీసుకుని వచ్చినంతగా అయ్యాడు. ప్రవక్తలందరినీ సంపూర్ణత ఆయనే. ఆయన ఎంతో సంపూర్ణుడు. ఇంతవరకనగా మైకేలేంజలో మాట్లాడు అని చెప్పినట్లుగా ఆయన దీన్ని చూచి ఆయన ఆయనను మెత్తగా మాట్లాడు అని కేక వేసినంతగా ఆయన మొత్తి ఉన్నాడు. అవునా అని నీవు అడగవచ్చు. అశుద్ధ మార్కు సువార్త 9:7 రూపాంతర కొండపై ధర్మశాస్త్రముగా మోషే ప్రవక్తలుగా ఏలియా నిలబడి ఉన్నప్పుడు ఇక్కడ అప్పటి వారంతా గోత్రకర్తలు పితరులు ధర్మశాస్త్రము ప్రవక్తలు అందరూ అక్కడ నిలబడి ఉన్నారు. కుమారుడు ఏలియందు ఆనందించుడి అని మేఘములో ఉండే ఒక శబ్దం వచ్చిన మేము వింటేమే వారు వినగొనట్లయితే ఆయన మాట్లాడవలసి ఉన్నది. అది ఆయనను వారు చంపక ముందు కొద్ది దినాలకు ముందే జరిగి ఉన్నది. నా కుమారుడు నేను నివాసము చేయుటకు అవనందించుచున్నాను. నేను ఆయన్ను చెక్కాను. ఇది చేడుగురికై 4,000 సంవత్సరాలు పట్టినది. ఇప్పుడు ఆయన ఎంతో సంపూర్ణుడు. ఆయన మాట్లాడుకొరకై నేను ఆయన్ను మొత్తవలసి ఉన్నది. ఆయన మాట వినుడి ఆయనే సంపూర్ణుడు. ఆయనే కళాఖండము. గుర్తుంచుకోనండి, ఆయన అన్ని కళలో కూడా పాత నిబంధనలో వర్ణించబడ్డాడు. అరణ్య మార్గాయన రాయి ఉండి కొట్టబడిన రాయిగా ఆయన ఉంటే మనం చూస్తున్నాము. అరణ్యములో ఉన్న ఆ బండను నేనే. అది ఒక రాయి ఉన్నది. అది ఇంకా దాని సంపూర్ణతలోకి రాలేదు. అయితే దానికి పోలికగా దాని నుండి తోడుకున్నకు సంఘమును వెంబడించను. ఆయనే చేది. ఎవరికి ఆయన జీవం ఇవ్వగోరినో వారికి చుటుకై. అయితే ఆయన అరణ్య మందిరి బండ ఆయన ఇంకా మనిషిని నిర్మాణము చేయలేదు. ఆయన కేవలం ఒక పోలిక మాత్రమే. ఈ బండ మీద నిలబడి ఆయన చూశాడు. దాటిపోవు చున్నట్టు చూచాను. అది మనిషిని వీపు భాగము. శిల్పి క్రీస్తు యొక్క పదార్థ రూపమునే మోషేకు చూయించుచున్నాను. ఆ మహోన్నతమైన కళాఖండము సంపూర్తి నెప్పిన ఏమయుండునో దానిని చూయించను. కళాఖండము ఏ విధంగా కనబడబోతుందో అట్టి దర్శనాన్ని ఆయన సరళతగా చూయించాడు. ఆ అరణ్య మార్గము గుండా వెళుతున్నప్పుడుది మనిషి యొక్క వీపు భాగము. గుర్తుంచుకోండి, ఏంజలో కేవలం ఆ ప్రతిమను కొట్టి మాట్లాడు అని కేక వేశాడు. మహోన్నతుడైన శిల్పియకు దేవుని విషయంలో అంతటి వ్యత్యాసము. దేవుడు నరుని తన సొంత పోలిక చొప్పున చేసినప్పుడు ఆయన యొక్క ప్రతిబింబమే కాన్ఫిడెన్స్ సంపూర్ణతతో ఆయన చేసినప్పుడు ఆయన ఏమై ఉన్నాడో అది తెలుపుతూ నరుని ద్వారానే దేవుడు మాట్లాడుతాడు. తన యొక్క పదార్థ రూపముకు ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడాడు. ఆయన శిరస్సు తీసుకునే వచ్చు ఆయన మాట్లాడాడు. ఆయన శిరస్సులోకి వచ్చినప్పుడు ఆయన దేవుని యొక్క సంపూర్ణ రూపమై ఉన్నాడు. ఆయనకు ఆయనే రూపము దాల్చుకున్నాడు. ఆ తర్వాత మనకు కొట్టబడ్డాడు. ఇప్పుడు ఆయన దేవుని వరమై నిత్య జీవమై యేసు క్రీస్తుయే మనకు కళాఖండమై ఉంటున్నాడు. దానిని ఎన్నడూ మర్చిపోజాలని నేను అనుకుంటున్నాను. రోజులు చీకటమై పోవుతుండట మనం చూస్తున్నప్పుడు, ఛాయలు వీక్షించిపోవటం మనం గమనిస్తున్నప్పుడు, ఈ దేశము గతించగా కొన్ని ఉదయాస్తమయాలు మాత్రమే కలవని నేను ఊహించుతున్నాను. నిన్న అనగా జూలై 4వ తేదీన స్వాతంత్ర ప్రజలపై థామస్ జెఫర్సన్ అతనితో ఉన్న మరికొంతమంది బోర్డు వారు సంతకాలు చేశారు. అది మీకు తెలుసా, స్వేచ్ఛాఘంటం రోగినది. ఒక దేశంగా ఒక స్వతంత్రాన్ని మనం ప్రకటించుకున్నాము. చరిత్ర ప్రకారంగా గత 200 సంవత్సరాల కాలం వరకు కూడా ప్రజా పరిపాలన అన్నది లేనేలేదు. జూలై 1776 11 సంవత్సరాలే విడిచిపెట్టబడినవి. అది సరిపడుతుందా? లేదు. 11 సంవత్సరాలు ఆ అయినట్లయితే చరిత్ర అంతా అదే తెగదెప్పులు చేస్తున్నది. కాలం యొక్క స్థితిగతులు మనం చూస్తున్నాము. ప్రజల యొక్క స్థితిగతులు మనం గమనిస్తున్నాము. రాజకీయాల స్థితిగతులు చూస్తున్నాము. లోకం యొక్క స్థితిగతులు మనం చూస్తున్నాము. అది నిలవలేదు. అగ్నిగంధక పర్వతాల వలె అది మునిగిపోవలసినదే. ఒక దేశం పడిపోవడం చూచుచుండగా స్థానమే. ఈ రాజ్యం పడిపోవలసి ఉన్నది. ప్రతి దేశం పడిపోవలసి ఉన్నది. పడిపోవున్నటువంటి రాజ్యములకు స్థానాన్ని చుట్టుకునగా రాజ్యములన్నీ పడిపోవలసి ఉన్నది. ఈ కళాఖండమైన ఈ సంపూర్ణమైన దేవుని రాజ్యము ద్వారా కదల్చబడినటువంటి రాజ్యమును మనం పొందబోచున్నాము. దేవుడు ఆయన తుచ్చినప్పుడు ఆయన ఎంతో ప్రభావితుడయ్యాడు. ఆయన అగ్గుపించుతున్న విధానాన్ని చూచి, ఆయన రూపమును చూచి, ఆయన ఎంతగానో ఆవేశపూరితుడయ్యాడు. ఒక విమోచకుడైన సంపూర్ణ కళాఖండమగు విమోచకుడు యేసు అలా ఇంటిని చూచి ఆయన ఆవేశపూరితుడయ్యాడు. దేవుడు తనను పొట్టు కొరకై, ఎందుకనగా తన యొక్క స్వంత రుణమును తాను చెల్లించిన కొరకై దేవుడు క్రీస్తు ఒకడయ్యాడు. కాబట్టి దేవుడు ఆ రూపమున మొత్తబడవలసి ఉండేది. అందువల్ల యెషయా చెప్తున్నాడు, మనం ఆయను దేవుడు చేత మొత్తబడినవానుగాను బాధపడినవానుగాను ఆయను అని. ఆయనను మన అతిక్రమ నిమిత్తము ఆయన గాయపరచబడెను, మన దోషము నిమిత్తమై కొట్టబడెను, మన సమాధానమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. సంపూర్ణ రూపమైన దైవ మానవుడు మహత్తర రూపము నుండి దృశ్య రూపములకు మార్పు చెందాడు. ఆ దృశ్యము ఒక రూపము సాక్షాత్కరించాడు. ఆ రూపము కొట్టబడేది, ఎందుకనగా ఆ మహత్తర దివ్య రూపము మరణమును ఎరుగుడు కొరకై అదే దేవుని యొక్క కళాఖండము. మోషేలో ఆయన అది చేయలేకపోయాడు, ప్రవక్తల్లో ఆయన అది చేయలేకపోయాడు. యెషయా ముక్కలు ముక్కలుగా రంపముతో కోయబడేను, వాళ్ళుగా చెక్కబడిన వాడినప్పటికీ ప్రవక్తల్లో ఆయన అది చేయదలుచుకోలేదు. ఆయన చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన ఆ విధంగా అలా భావించదలుచుకోలేదు. అక్కడ కొంత ఆయనలోని భాగం మాత్రమే ఉన్నది. అయితే ఈ సంపూర్ణమైన కళాఖండంలో ఆయన యొక్క సంపూర్ణమైన దైవత్వము శరీరముగా రూపుదాల్చను. మోషే మాత్రమే ఆయనలో తెలియజేసుకోలేదు, కానీ ఆయన తన యొక్క సంపూర్ణ రూపమును ఈ వ్యక్తి తెలియజేసుకుని మానవాళంతటి నిమిత్తము మరణాన్ని రుచి చూశాడు. అదే దేవుని యొక్క సంపూర్ణమైన కళాఖండము. దాని తుతుల ద్వారా అనగా ఆ కళాఖండము ద్వారా ఎంతో ఆవేశపూరితుడై యుగ యుగాల్లో ఆయన ముందున్న వారి కొరకు ఈనాటి వారి కొరకు మాట్లాడుతూ ఆయన విమోచకుడయ్యాడు. ధనాలు ఆయనలోనే తీర్చబడి ఉన్నవి. ఆయన సంపూర్ణతలో సంపూర్ణుడు. ఆయన అన్ని పోలికలు ఆయన నెరవేర్చబడింది. బోయిస్ ఋతులో ఆయన మన రక్త సంబంధమైన విమోచకుడు, సినాయకుండపైన మన యొక్క ధర్మశాస్త్రకర్త ఆయన, మన యొక్క అరణ్య మార్గాన మన ప్రవక్త ఆయన. ఆయన కొండపై నుండి వచ్చినప్పుడు, ఆయన అరణ్యం నుండి వచ్చినప్పుడు, ఆయన నిత్య జీవు నుండి దిగి వచ్చి సంపూర్ణ రూపమై మానవుడైనప్పుడు ఆయన మనకు అలాంటి వాడయ్యాను. దేవుడు యుగ యుగాల గుండా గోత్రకర్తలను చెక్కుతూ ఆయనకు వేదికను సిద్ధపరచుకున్నాడు. రకరకాలైన విషయాల ద్వారా వారిని తెచ్చి ఆయనే ఈ పునాదిని వేసుకున్నాడు. ఈ పునాది పైన ఆయన ప్రవక్తలకు ఆయన వాక్యాన్ని కట్టుటకు ఆరంభించాడు. చివరిగా ఈ సంపూర్ణమైన ప్రవక్త, ఈ సంపూర్ణమైన పునాది, ఈ సంపూర్ణమైన దేవుని యొక్క దర్శనం ప్రత్యక్షమైనది. అట్లాంటి గురికై ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యమే మాట్లాడు గురికై ఈ రూపములేకి ఆయన రావాల్సి వచ్చను. అటు తర్వాత ఆ రూపమే మాట్లాడు గురికై ఆయన మొత్తపడవలసి వచ్చను. ఆయన ఆ రూపములేకి వచ్చాడు. సంపూర్ణమైన విమోచకుడు మాట్లాడుకుని అలా జరిగించాడు. పాత నిబంధన గ్రంథమందుల అన్ని పోలికలు ఆయనందే నెరవేర్చబడి ఉన్నవి. గత దినా నేను చెప్పినట్టుగా పాత నిబంధన గ్రంథమందుల యెహోవా కొత్త నిబంధనలోని యేసు. అవును, ఆ వయసులో ఉన్న స్త్రీ పురుషులకు మీరు అనేకుల విషయం ఎరుగుతారు. అనేకుల చైనా లాండ్రీలు అంటే బట్టలు ఇస్తూ చేసేవారు మన దేశంలో ఉండేవారు. చైనా వారు అవి ప్రథమంగా స్థాపించినప్పుడు పశ్చిమ ప్రాంతంలో తూర్పు దిశగా వారు వెళ్లారు. తూర్పు దేశాల నుండి వచ్చి ఈ విధంగా వారు వెళ్లిపోయారు. వారు అలా చేసినప్పుడు వారు మన యొక్క భాషా విధానాలు ఎరిగిన వారు కాదు. అయితే వారు చాలా చాలా బాగా బట్టలు ఉతికేవారు. ఉతికి ఇస్తూ చేయబడిన బట్టను నీవు తిరిగి తీసుకుంటానికై టికెట్ కూడా సరిగా వ్రాయలేని వారు వారు. ఆ చైనా మనిషి దాని మీద ఏమి కూడా వ్రాయబడిన చిన్న చిన్న కాజు ముక్కలను తన ఎదురు పెట్టుకుంటాడు. కనుక నీవు నీ ఇస్త్రీ బట్ట కొరకై వచ్చినట్లయితే ఈ కాగితపు కార్డును తీసుకుని ఒక విధంగా దాన్ని చింపి ఒక ముక్క నీకిస్తారు, మిగిలిన తన ఎదురు ఉంచుకుంటాడు. అది ఇప్పుడు మనకుడు దానికంటే కొంచెం మెరుగ్గానే ఉండేది. ఎందుకంటే నీ యొక్క సొంతదేదో నీ ఒడుకుటికి వచ్చినప్పుడు ఆ రెండు పీచు ముక్కలు ఒక్కటై ఉండవలసి ఉంటుంది. అది నీదైనట్లుగా నీవు అనుకరణ చేయలేవు సుమా. అలా చేయడానికి వీలుపడదు. అక్షరాలు నీవు ఎత్తి వ్రాయవచ్చు, అయితే ఆ చిరిగిన ముక్కను అనుకరణ చేయలేవు.
It's got to fit exactly with the
other piece. Mukato, adi sarikka saripovali.
Therefore,
neevu tisukochina aa muriki vastralu ee ticket dwarane neevu vimochinchukovali. Endukante ide aa maaripoyina daniki saripothundi. Dharmashastram kinda unnappudu paapam nimittam pravartana mananu teerpu teerchudi. ధర్మశాస్త్రానికి ఎలాంటి కృప లేదు, అది కేవలము నీవు పాపి అని మాత్రమే తెలియజేస్తుంది. అయితే యేసు తెర మీదకి వచ్చినప్పటికీ ఆయన నెరవేర్పాయాడు. ప్రతిదానికి ఆయనే నెరవేర్పు, ఆయన సంపూర్ణమైన వాగ్దాన గుర్తింపు రుజువై ఉన్నాడు. అంటే పాత నిబంధనలు వాగ్దానాలని యేసుక్రీస్తులో నెరవేర్పాయను. ఒకవేళ నెరవేర్పు జరగబడలేదు, ఏ యొక్క ప్రవక్తలోనూ అది నెరవేర్చబడలేదు, అయితే అది కళాఖండంలోనే నెరవేర్చబడిను. జరగనైన సంస్థానికి అది సరిపోయినది. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన ప్రతి దానికి సంఘము సరిపడవలసి ఉన్నది. అది అందులో నుండి కొట్టబడి తీయబడిన ముక్కకు సరిపడవలసి ఉన్నది. కనుక మూలం వాక్యమైనట్లయితే దాని నుండి తీయబడిన పరికరములు అనగా ప్రజలు వాక్యమై ఉండవలసినది. దాని యొక్క ప్రక్కకు సరిపోటు కొరకై ఎక్కడ ధర్మశాస్త్రము నేరారోపణ చేస్తున్నదో అక్కడ నీవు మురికి వారిగాను నేరస్తులుగాను చూసి నిన్ను బందీ గృహమునందు బంధిస్తుంది. ఆయనే వచ్చి ఆయనే దానికి సరిజోడి అయి నిన్ను బయటికి వినిపించి నిన్ను టికెట్ అయి ఉండి వెనుకు తీసుకుని వచ్చేవాడు ఆయనే.
That God had promised back in the Garden of Eden.
అక్కడ ఏదేం తోటలో దేవుడు వాగ్దానం చేసిన విమోచన ఇది. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయన మరే మీద కొట్టుదు. దేవుడు సంపూర్తి చేసిన ఈ సంపూర్ణమైన కళాఖండమును మనం చూశాము. వాగ్దానం చేయబడినవన్నీ ఆయనే అని మనం గమనించాము. సమస్త వాగ్దానాలకు మూలము ఆయనే, సమస్త ప్రవచనాలకు మూలము ఆయనే. సర్పం యొక్క సంతానమును ఈ సంతానము కొట్టును, దాని చేయబడిన దేవుని యొక్క వాగ్దానము ఆయనే. ధర్మశాస్త్రముతో ఆయన దాన్ని కొట్టలేదు, ప్రవక్తల ద్వారా దాన్ని ఆయన కొట్టలేదు. ఎప్పుడు చేసిననగా స్త్రీ సంతానము కళాఖండమై క్రీస్తుని తర్వాత అప్పుడు ఆయన చేశాడు. పర్వతం పైన తీయబడిన దానియేలు చూసిన రాయి ఆయనే. పగలగొట్టిన వాడు ఆయనే. సాతాను యొక్క తలను చితుక్కొట్టిన వాడు ఆయనే. మోషే జీవితానికి ఆయన యొక్క జీవితం సరిగ్గా సరిపోయినది. ఆయన యొక్క జీవితం దావీదు జీవితానికి సరిగ్గా సరిపోయినది. సరిపోయిన ముక్క ఎలాగైనడో చూద్దాం. దావీదును గమనించండి, తన సొంత ప్రజల ద్వారా నిరాకరించబడిన రాయి ఆయన. ఒక్కొక్క దిన తన యొక్క సొంత కుమారుడి అతని మీద దండెత్తి వచ్చాడు. అతను వేరుపడి ఇస్రాయల్ సైన్యాన్ని విభజించాడు. తన యొక్క సింహాసనం పై నుండి తన సొంత ప్రజల ద్వారానే అతను తొలవేయబడ్డాడు. మార్గ మధ్యాన అతను ద్వేషించిన ఒకడు అతను ఎక్కడికి వెళ్లి దావీదుపై ఉమ్మివేశాడు. సేవకుడు కత్తి దూచి, నా ఏళ్ళవాడి రాజు అయిన నీపైన ఉమ్మి వేసిన వాణ్ణి ఆ కుక్క తలను చేరిస్తాను. దావీదు అన్నాడు, అతను ఏమి చేయను అది చేయని, అతను చేయమని దేవుడు చెప్పాడు. మీరు అతని చుట్టూ లేదా వ్యసనాక్రాంతుడుగాను దుఃఖభరితుడుగాను ఆయన గొర్రె బొచ్చు కత్తిరించు వారి మౌనంగా ఉన్నట్లు మీరు చదవట్లేదా? రండి అది అతను చెప్పాడు. బహుశా దావీదు ఏమని పలుకుతున్నాడో అది అతనికి తెలియకపోవచ్చు. 500-600 years afterwards or a little more, 600 దావీదు కుమారుడు అదే వీధుల్లో వెళ్ళుచుడాను, ఆయన మీద ఉమ్మి వేస్తది. అయితే గమనించండి, దావీదు తను బయటకు నెట్టి వేయబడినప్పుడు అతడు అలసిన స్థితిలో ఏమి జరిగిందో గమనించండి. అతడు తిరిగి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి సమాధాన కటాక్షణ కొరకై బ్రతిమలాడి ఉండెను. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన కొట్టిన వారు సహా చూస్తారు. ఆ తర్వాత ఏసేపును చూద్దాము. ఏసేపు ఒక ప్రత్యేకమైన బిడ్డ, ఆఖరి వాడు, పునాది పైన పైభాగం అతడు. ఎక్కడైతే కళాఖండము నిలబెట్టబడుతుందో ఆ భాగం అతడు. అది విశ్వాసం అనే మొదలై ప్రేమకును, ఆ తర్వాత కృపకును, సంపూర్ణతకును వస్తుంది.
And so did it from the feet of the
beginning. కనగని పాదస్థానం నుండి ఆరంభించి క్రీస్తులో సంపూర్ణతకు వచ్చినది.
Notice how that he was portrayed in Joseph.
యేసేబులుడిది ఇలాగ రూపుదిద్దుకునదో గమనించండి. వారందరిలో కూడా అది అత్యంత సంపూర్ణమైనది.
We find that Joseph was born to his family and he was by the leader.
యోసేపు తన వంశంలో జన్మత్తినవాడిగా మనం చూస్తున్నాము. వాస్తవంగా అతను యాకోబు యొక్క చట్టబద్ధమైన భార్యకే జన్మించాడు. ఇంకా గమనించండి, అతను జన్మించినప్పుడు అతడు అతని తండ్రి అతను ప్రేమించాడు. సహోదరులు నిష్కారణంగా ద్వేషించారు. ద్వేషించారు ఎందుకంటే అతను వాక్య భాగము కనుక. చూడండి, ఆరంభ పునాదిరే చూడండి, పునాది యొక్క శిరస్సు ఎలా వచ్చిందో ఇప్పుడు చూడండి. శరీరం యొక్క పైభాగమైన శిరస్సు ఎలా వస్తుందో, పెళ్లి కుమార్తె శిరస్సు ఎలా వస్తుందో గమనించండి. గమనిస్తున్నారా, అతని వాక్యము అతని భవిష్యత్ విషయాలు తెలిపాడు కనుక వారు అతను ద్వేషించారు. రాబోతున్న విషయాలను చూచి వాటిని అతను తెలియజేశాడు. అవి జరిగినవి. దానికి ఎంతకాలం వ్యవధి పట్టిందని కాదు, అది అలాగే జరిగింది. ఆత్మ సంబంధమైన వాడి నుండి తన యొక్క సోదరుల చేత వెలివేయబడ్డాడు. వారు అతన్ని ప్రేమించవలసి ఉన్నది, అయితే వారు అతన్ని ద్వేషించారు. ఎందుకంటే అతడు ఆత్మ సంబంధి ప్రవక్త కాబట్టి వారు అతనిపై పగబట్టారు. గమనించండి, అతను సరిగ్గా 30 వెండి నాణాలకు అమ్మబడ్డాడు. గుంటలో తోయబడ్డాడు. చచ్చిపోతాననుకుని అలా చేశారు, అయితే గుంటలో నుండి తీయబడ్డాడు. అయితే శోధన కాలంలో చెరసాల్లో వేయబడ్డాడు. పాలుదాయకుడు భక్షకాడు ఆ విషయాలు మనకు తెలుసు. పాలుదాయకుడు రక్షించబడ్డాడు, భక్షకాడు నశించాడని మనకు తెలుసు. క్రీస్తు యొక్క చెరసాల గృహమునందు ఒక రక్షించబడ్డాడు, ఇంకొక నశించాడు, అది మనకు తెలుసు. ఇద్దరు దొంగలు, ఇద్దరు నేరస్తులు. అతను చెరసాలలో ఉండి తీయబడి పౌరవ యొక్క కుడి పార్శ్వమున ఉండటు కొరకై కొనిపోబడ్డాడు. మనం అది గమనిస్తున్నాము. ఏసేపు ద్వారా తప్ప ఏ వ్యక్తి ఫరోతో మాట్లాడక వీలుపడదు. ఫరో సింహాసనాన్ని ఏసేపు వదిలిన తర్వాత ఐగుప్తు దేశం అంతా కూడా బోర శబ్దం వినబడుతున్నది. ఏసేపు వచ్చుతున్నాడు, ప్రతి వారు మోకరించండి అని గంభీరమైన శబ్దం చెప్పబడుతుంది. అలాగే యేసుయన్ని కూడా ఆయన ఏ విధంగా తండ్రి చేత ప్రేమించబడి సంఘ శాఖల సహోదరుల వల్ల నిష్కారణంగా ఆయన ఎలా ప్రేమించబడినది. 30 వెండి నాణాలకు అమ్మబడిను. ఆ విధంగానే చనిపోయిన తలంచి గుంటలో పెట్టబడిను. శిలువనంత ఒక రక్షించబడి ఇంకొక నశించిపోయారు. శిలువును తీయబడి మహాత్మకు మహోన్నతుడు దేవుని కుడిపార్శ్వ కూర్చుండేది. ఆ ఆత్మ ఆయన నుండే ప్రతిబింబించుతున్నది. యేసుక్రీస్తు ద్వారా తప్ప ఏ వ్యక్తి దేవునితో మాట్లాడలేడు. ఆలోచించు, ఆయన ఎప్పుడైతే తన సింహాసనాన్ని విడిచి బయలుదేరుతాడో ఊర మ్రోగుతుంది. ప్రతి మోకాళ్ళు వంగును, ప్రతి నాలుక ఒప్పుకొనను. ఆయన అభివృద్ధి కుమారుడు అంకురం. అతను చేసే సమస్తం వృద్ధి పొందను. అది కారాగారం కానివ్వండి, మరుగుడు కానివ్వండి, అతి మేలు కొరకే అగును. ఆయన పెళ్లికి సమస్తము సమకూలు జరుగుతుందని ఆయన వాగ్దానం చేయలేదా? ఏమైనప్పటికీ కరాగారమా, ఖ్యాతి మరణాలా, దుఃఖమా, లేక మరొకటా, ఏమైనప్పటికీ ఆయన ప్రేమించు వారికి మేలు కొరకే అవి సంభవిస్తున్నవి. అది ఆయన వాగ్దానం చేశాడు. అది అలా జరగవలసిందే, అది అలాగ ఉండదు. ఆయన ఎందుకు మనకది అలంకారితంగా చెప్పండి. ఆయన దేవుని యొక్క సంపూర్ణమైన ప్రతిరూపము ఆయన.
We see here also.
ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఇక్కడ కూడా మనం ఆయన చూస్తున్నాము.
Remember Joseph by
revelation. యేసేపు ప్రత్యక్ష ద్వారా తన యొక్క గొప్ప ప్రవచనాల బట్టి లోకాన్ని రక్షించాడు. ఒక్కడ యేసేపు లేకున్నట్లయితే ప్రపంచమంతా చనిపోయి ఉండేది. యేసు అలా లేనట్లయితే కానట్లయితే ప్రపంచమంతా చనిపోయి ఉండేది. దేవుడి లోకం ఎంతో ప్రేమించను. కాగా ఆయన విశ్వాసం చోటు నశింపబడను. ఆయన అద్వితీయ కుమారుని అనుగ్రహించను. దేవుడు జీవాన్ని భద్రపరుస్తున్నాడు. ఇంకా ఇంకా ముందుకు సాగిపోదాం. ఆయన కేవలం దావీదుకు పోలికై ఉంటున్నాడు, మోషేకు పోలికై ఉంటున్నాడు, ఏలియాకు పోలికై ఉంటున్నాడు, యోసేపుకు పోలికై ఉంటున్నాడు. భక్తుడి కూడా పాత నిబంధనలో చిత్రీకరించబడి ముందుగా చెప్పబడి ఏమని చెప్పబడిందో దానికి సరిగ్గా సరిపోయింది. ఆతబడిన మురికి మన వస్త్రాలు ఉతికిన శాలి తిరిగి మనమేనని తెచ్చుకుంటూ సంపూర్ణమైన ఒక విమోచకుని చూయించుటకు అది గొర్రెపిల్ల రక్తము చేత ఉతకబడి ఉన్నవి. మనమైన ఏంటో మనము నిర్భయంగా అడగవచ్చు. దేని గురించి ఆయన చనిపోయాడో వాటిని మనము అడగవచ్చు. చిత్రీకరించబడిన సంపూర్ణ వాక్యము ఆయనే. ఆ ఘనుడుకు శిల్పకారుడుకు దేవునికి దానిని ఆయన ముద్రకు ఇలాగూ చేయటానికి ఆయనకు ఇష్టమాయను. మనము చూడలేని వానిగా ఆయన ఉండెను. మన ముఖమును తిప్పుకుంటే మనం అపేక్షించుటగా ఆయన ఎందు ఎటువంటి సౌందర్యము లేదు. మన మతిని చూచి అపేక్షించగా అతని ఎందు స్వరూపము లేదు. ప్రతి ఒక్కరూ ఆయన గురించి మాట్లాడుతున్నారు, ఆయన ఎగతాళి చేస్తున్నారు. ఈ దినానికి కూడా ఆయన గురించి మాట్లాడుతున్నారు, అందరూ ఆయన ఎగతాళి చేస్తున్నారు. చూశారా, మనం ఆయన అపేక్షించుంటే మనం ఆయన చూశాం. ఎంచుట లేక అపేక్షించుటనగా చూచుట అని అర్థం. దేవుడి చేత బాధ్యమైన వాణిగా మొత్తమైన వాణిగా మనం ఆయన ఎంచుటమే. దేని కొరకు దీని ఆయన చేశాడు? మన అతిక్రమ క్రియ బట్టి అతడు గాయపరచబడెను, మన దోషులను బట్టి నలుగుగొట్టబడెను. మనం దాని గురించి ఇంకా ముందుకు సాగగలం. అయితే నా అర్థం ఏంటో ఆ చిత్రాన్ని మీరు అవగాహన చేసుకున్నారనుకుంటాను. దేవుడు తన యొక్క కళాఖండాన్ని తిరిగి కట్టుతున్నాడు. ఆయన ఆదాము యొక్క ప్రక్కను కొట్టిన దాన్ని మనం మరవద్దు సుమా. అతని యొక్క ప్రక్కలో ఉండి ఒకరు తీశాడు. ఆయన క్రీస్తును దెబ్బ కొట్టగా కూడా ఒక కారణం చేతనే ఆయనలో ఉండి ఒక కుటుంబ ఒకటికై పెళ్లి కుమార్తె కొరకై ఆయన కొరకై ఒక పెళ్లి కుమార్తెను ఆయనలో నుండి తీసుకున్నాడు. కాబట్టి ఆయన యొక్క కళాఖండము సంపూర్ణమైనదైతే అలాంటప్పుడు దాని ఆయన కొట్టవలసి వచ్చాను. ఆయనలో నుండి తీసుకుంటూ కొరకై మరొక ముఖను కాదు, మరొక సృష్టిని కాదు, అదే సృష్టిని ఆయనలో నుండే తీయటం కొరకు దేవుడు ఆయన కొట్టాను. దీన్ని చెడుగా తీసుకురవద్దు. ఒక నిమిషం ఆలోచించే, ఆయనలో మూలమైన సృష్టిని ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన కొరకు పెళ్లి కుమార్తెను చేయటం కొరకు ఆయన మరో సృష్టిని చేయలేదు. మూలమైన సృష్టిలో నుండే ఒక భాగాన్ని ఆయన తీశాడు. కనుక ఆయన వాక్యమైనట్లయితే పెళ్లి కుమార్తె ఏమై ఉంటుంది? అది మూలమైన వాక్యమే ఉండవలసి ఉన్నది. సజీవుడకు దేవుడు వాక్యములో ఉండుట. అది దక్షిణాఫ్రికాలోని కెంబెల్లి భూమి లోపల భాగం నుండి వజ్రాలు ఎలాగ తీస్తారో అది చూస్తుంటే అక్కడ ఉండి నేను చూశాను. సరే, అక్కడ గనులు సూపరేటర్ నా ప్రార్థన పర్యవేక్షకుల్లో ఒకరు. నేను ఆ వజ్రాల విలువ వేలకు వేల రూపాయల విలువ నేను గమనించాను. అయితే అవి చిట్ట చివరకు వెలుగు కాంతిలో సహా మెరయట్లేదు. నేను ఆ గన్ల సూపరింటెండెంట్ నేను అడిగాను, ఎందుకని అవి తలతలగా మెరయట్లేదు అని అడిగాను. అతను చెప్పాడు, అయ్యా అవి ఇంకా నరకబడలేదు అని అన్నాడు. అవి నరకబడాలి. ఎప్పుడైతే అవి నరకబడతావో అప్పుడు వెలుగును ప్రకాశిస్తవి. విషయం అదే, కళాఖండము నరకబడవలసి ఉన్నది. ఇప్పుడు గమనించండి, ఎందుకు నరకబడాలి? ఆ ముక్క తీసి పారవేస్తారా? లేదు లేదు, ఆ నరక వేసిన ముక్కను విక్టోరియా సూదిగా తయారు చేస్తారు. ఆ విక్టోరియా సూది పాటల రికార్డుపై పెట్టినట్లయితే అది లోకానికి కాన్పించిన సంగీతం అవుతుంది. అయితే ఆ సూది ఏమి తెస్తుందనగా వాక్యం యొక్క నిజమైన అనువాదాన్ని తెస్తున్నది. ఆయన యొక్క జీవితం సకల ప్రజలకు సరిపడవలసి ఉన్నది. ఆయన పుట్టుట దేవునికి సంతోషమాయను. ఎందుకని ఆయన ఆయనను ముట్టాడు. ఆదామును ఎందుకు ముట్టెనో అదే కారణం చేత ముట్టెను. సంపూర్ణ మగు కళాఖండము పాపుల కొరకే చంపబడిన సంపూర్ణమైన దేవుని గొర్రెపిల్లయగు ఆయన దేవుని చేత కొట్టబడి మొత్తమైన వాడిగా మనం ఆయన చూస్తున్నాము. 2000 సంవత్సరాల నుండి తిరిగి ఆ కళాఖండాన్ని ఆయన తయారు చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆదామును ఆయన గాయపరిచాడు లేక ముట్టాడు. ఆయనలోని ఒక ముక్కను తీయటకు, ఆయన కొరకు ఒక ఎముకను తీశాడు, ఆయన కొరకు ఒక భార్యను చేయడం కొరకు. ఆయన ముట్టిన ఆ సంపూర్ణమైన కళాఖండముగా ఆయనలో నుండి ఆయన యొక్క ముక్కను తీశాడు. అది కేవలం కొత్త నిబంధన మాత్రమే. అంతే, పాత నిబంధనను ఆయన నెరవేర్పు చేశాడు. ఇప్పుడు ఇది కొత్త నిబంధన, ఇంకో ముక్క నెరవేర్పు చేయబడవలను. చూడండి, క్రొత్త పాత భార్య భర్తలు. అవునా, పాతది క్రొత్త దాని యొక్క ముంగుర్త ఉంటున్నది. దాన్ని నెరవేర్చుకొనకై కళాఖండమైన క్రీస్తు వచ్చాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న సమస్తాన్ని ఆయన పెళ్లి కుమార్తె నెరవేరుస్తున్నది. ఇంకొక కళాఖండము తయారవుతున్నది. ఈ యొక్క కళాఖండాన్ని తయారు చేయడం కొరకై ఆయనలోనూ తీసుకున్నటకై 4000 సంవత్సరాలు పట్టినదిగా మరో కళాఖండమును అనగా క్రీస్తు కొరకైన పెళ్లి కుమార్తెను తయారు చేయడానికై సుమారు 2000 సంవత్సరాలు ఆయన తీసుకున్నాడు. దాని చేయడం కొరకై మార్పు చెందిన ఆయన పద్ధతితోనే ఆయన దానిని చేస్తున్నాడు. కళాఖండమైన ఆయన వాక్యమును చేసిన రీతిగా ఆ విధంగానే ఆయన కళాఖండమును తయారు చేయును. ఎందుకంటే అది సంపూర్ణమైన వాక్యమై ఉన్నప్పుడు ఆయన మాత్రమే సంపూర్ణమైన కళాఖండాన్ని కాగలడు. ఏ విధమైన కల్మషము గాని అనుష్టము గాని మురికి గాని దానిని పగలగొట్టరు. ఆకాశం భూమి గతించిన గాని వాక్యం ఏనాడు పగలగొట్టబడలేదు. మీరు గుర్తించండి, వజ్రాలు రెక్కబెట్టములో నీవు ఎంతో నిపుణత కలిగిన సాధనమనే వాడవలసి ఉన్నది. మరో లేక వేరే మామూలు సాధనమది చేయలేదు. కన్నుల కొలది అలాంటి వాటిని పెద్ద నునుపు చేయు సాధనాలు వాటి ద్వారానే ముక్కలు చేయుట నేను చూశాను. పెద్ద టన్నులు ఆ వజ్రము కంటే పంపబడటం నేను చూశాను. లేదు, వజ్రము అవి పగలగొట్టలేవు, అవి నరకలేవు. మార్పు చెందినటువంటి ఆ పద్ధతి ద్వారానే అదే విషయాన్ని ఆయన చేస్తున్నాడు. మలాకీ 3లో మనం ఇలా చూస్తున్నాం, నేను దేవుడను, నేను మార్పు లేని వాడను, ఆయన పద్ధతిని ఆయన మార్చుకోలేడు. సరే, మొదటి కళాఖండం పడిపోయిన తర్వాత అబ్రహాములు ఆయన ఆరంభించాడు పునాది పైన మరొక కళాఖండాన్ని కట్టుడు కొరకై. మరో కళాఖండ కట్టుడు కొరకై పెంతికోసు దినాన ఆయన ఆరంభం చేశాడు. మూలమైన వాక్య విత్తనము ప్రథమ సంఘాన్ని ఆరంభించాడు. వాక్యమైన విత్తనము ఏమైనా వాగ్దానమైన వాక్య ప్రత్యక్షత అది. యోవేలులాగా తెలియజెప్తున్నాడు, అంత్య దినం ఎందుకు ఇలాగూ జరుగును. దేవుడు ఇలాగ చెప్పుచున్నాడు, సమస్త జనుల మీద నా ఆత్మను కుమరింతను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ ముసలివారు కళ్ళు కందురు, మీ యవనులు దర్శనము చూతురు. అంత్య దినాల ఆయన ఏం చేస్తాడు? ఆఖరి 2000 సంవత్సరాల కాలం అది. గమనించండి, మూలమైన దాని వలనే అది ఆరంభమైనది. యేసు చెప్పిన రీతిగా దేవుని యొక్క వాక్యము విత్తువాడు విత్తినటువంటి విత్తనమై ఉన్నది. ఆయన విత్తువాడు, విత్తనము వాక్యము. గమనించండి, ఏ విత్తనమైనప్పటికీ అలాగే ఉన్నట్లయితే అది ఏ కార్యాన్ని చేయలేదు. తిరిగి అది ప్రత్యుత్పత్తి చేయడం కొరకై అది భూమిలో పడవలసి ఉన్నది. కనుక ఈ విత్తనము ఆ సంపూర్ణమైన సంఘము రోములోని నిశ్చయాంధల భూమిలో పడిపోయినది. అనగా అది ఎప్పుడు సంఘశాఖగా నిర్మాణమైనదో అప్పుడు అలా జరిగినది. చరిత్రకారులంతా ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇంకా ఎవరైతే ఈ టేపులు వినబోతున్నారో అది సరైనదా కాదా అని పరీక్షించండి. సంఘము అది ఎప్పుడైతే అసలైన వాక్యములకు బదులుగా మూడు సిద్ధాంతాలను కల్పిత బోధనలను స్వీకరించిందో సంఘము రోములోని నిశయలో చనిపోయినది. ఆయన దేవుడిని ప్రథమ సంఘాన్ని బట్టి ఆయన తెలియపరచుకున్నాడు. సంపూర్ణమైన సంఘం ఆయనకుండెను. అయితే సంఘము మరి ఇతరత్ర విత్తనాల వలె అది భూమిలో పడి చనిపోవలసి ఉండెను. అది భూమిలో పడినది, చచ్చిపోయినది, వ్యర్థమైపోయినది. ఊరుకున్న దేవుడు అను ఒక రాసిన పుస్తకాన్ని కొద్ది కాలం క్రితం నేను చదివాను. అది మీకు తెలుసా? మీరు దాన్ని చదివేవచ్చు, నేను మరిచాను. మేడం బ్యాక్ అనుకుంటాను దాని రచయిత. కాదు కాదు, ఎవరైతే రాశారో నేను నిశ్చయంగా చెప్పలేను, నెత్తలేదు. ఊరుకున్న దేవుడు అన్నది నేను చదివాను. ఈ విధంగా చెప్పబడుతున్నది, దేవుడు 1000 సంవత్సరాల చీకటి యుగంలో నిశ్శబ్దంగా ఊరక కూర్చున్నాడు. అలా చేయకుండా కదిలించలేదు. నమ్మకమైన హతసాక్షులు సింహాలకు అహుదేవుట రోమవారిచే దహించి వేయబట్టయు ఆయన గమనిస్తూ ఉన్నాడు. అన్ని విధాలైన హత్యలను స్త్రీలను దిగంబరులుగా చేయటేను, వారి పొడవాటి వెంట్రుకలకు తారు పూసి వారిని కాల్చివేయటము ఆయన చూస్తూ ఊరకున్నాడు. గమనించండి, పొట్టి వెంట్రుకల యొక్క ఆరంభము రోములోనే ఆరంభమైనది. క్రైస్తవ స్త్రీలు పొడవాటి వెంట్రుకలు కలిగి ఉండేది, కాబట్టి వాటిని తారులో ముంచి నిప్పు పెట్టి బట్టలు ఊడదీసి కాల్చివేసి సింహాలకు ఆహారంగా వారు వేశారు. ఈ రచన ఇలా చెప్తున్నాడు, ఆ దేవుడు ఎక్కడా? ఓ మనిషిని అంతత్వం కొన్ని కొన్ని సార్లు విత్తనము చావాలని నీకు తెలియదా? ఆయన వారికి విముక్తి చేయాలని ప్రయత్నము చేయలేదు. విజయోత్సాహంతో వారు నిష్క్రమించారు. వారు రక్తాలు కారుకుంటూ వారి యొక్క ప్రాణాలు అర్పణ చేసుకుంటూ మృతులైపోయారు. ఎందుకని? ఆ విత్తనం భూమిలో పడవలసినది. యోహాను 12వ అధ్యాయం చెప్పిన రీతిగా గోధుమకింద భూమిలో పడి చావలసినది చావడం మాత్రమే కాదు అది కుళ్ళిపోవాలి. అయితే జీవం అనేది ఇంకా అందులో ఉన్నదని ఆ చిన్న శాఖకు తెలుసు. ఆ నిశ్చయ సమావేశంలోని 15 దినాలు క్రూరమైన రాజకీయ ఆవేశపూరితమైన తర్కములలో సంఘములోనే ధనవంతులు చేరి ఈ పెద్ద పెద్ద హోదా పనులు సంఘములో చేర్చుటకై చొరవ చేసుకున్నారు. అడవుల్లో ఉంటూ ఆ కొలములు తింటూ జంతు చర్మాలు ధరించి ఉండిన ఆ నిజమైన ప్రవక్తలు వచ్చినప్పుడు వారిని త్రోసివేశారు. ఎందుకని విత్తనము నేలలో పడవలసి ఉన్నది, అది చచ్చిపోవాలి. కట్టిక మురికి కుభములో చీకటి యుగాలలో అది చనిపోయినది, అది అయిపోయిందని వారు అనుకున్నారు. మోసువార్త 12:4 ఏసీలాగు చెప్పారు తెలుసా, గోధుమ గింజ భూమిలో పడి చచ్చిదేనే కాని లేని ఎడల అది ఒంటిగానే ఉండును. ఆ ప్రథమ సంఘ యొక్క ప్రత్యుత్పత్తి ఆ పెళ్లి కుమార్తె అనే విత్తనము రోములోని నిశ్చయలో వాక్య ప్రత్యక్ష చేయుటకై అది ఆ భూమిలో పడిపోయినది. వేణు, ఇది వినుచున్న దేశ దేశాల్లో ఉన్న సంఘమా, వినండి. అదిగో అక్కడ మీ మురికి ఉన్నది, అది వారి యొక్క సంఘశాఖలే. అక్కడే వాక్యము సిలువేయబడినది, అక్కడే వారు మూఢభక్తిని స్వీకరించినది. ఇంకా సంవత్సరాల సంవత్సరాల తరబడిగా చీకటి యుగములో దేవుని వాక్య శక్తి యొక్క ప్రత్యక్షత లోకానికి మరుగు చేయబడినది. కేథలిక్ మాత్రమే పరిపాలన చేస్తున్నది. చరిత్ర చదివిన ద్వారా మనందరికీ తెలుసు కేవలం కేథలిక్ మాత్రమే పరిపాలన చేసినది. అయితే మొలకెత్తుచున్న విత్తనాలని మరుగు చేయలేవు, అది మొలకొత్తవలసినదే. ఎందుకని మహాశిల్పి తన పని నిర్వహణలో నిమగ్నై ఉన్నాడు, ఆయన తిరిగి దాని నిర్మాణము చేయనై ఉన్నాడు. కాబట్టి ఆయన వాక్యమైన విత్తనము నిష్క్రమించినది. వాక్యాన్ని రాసినటువంటి పరిశుద్ధులైన పౌలు పేతురు యాకోబు ఇంకా ఉదయ వారంతా మనం చూస్తున్నప్పుడు వారు రాసిన వాక్యము సజీవమై జీవించుచున్నది. అడు తర్వాత అది పరివక్త చెందుట మనం గమనిస్తున్నప్పుడు యోహాను పత్రిక రాయటం ప్రారంభించాడు. అతని 24 గంటలు నూనెలో కాల్చబడిన తర్వాత పత్తుస్ ద్వీపంలోకి గిట్టి వేయబడ్డాడు. అయితే వాక్యము రవలసినది, అది భయపడవలసి ఉన్నది. అతనిలో ఉన్న పరిశుద్ధాత్మను వారు నూనె చేత కాల్చివేయలేకపోయారు, అందువలన అతని మొలకెత్తారు. అతని పని పరిసమాప్తి కాలేదు, అతడు ప్రకృతి రీత్యా చనిపోయాడు. పాలికార్ప్ వాక్యాన్ని మోసుకుని వచ్చాడు. పాలికార్ప్ నుండి ఇరేనేసు వచ్చాడు. మనమే సువార్త నమ్మినామో అనే సువార్తను గొప్ప దైవజుడైన ఇరేనేసు నమ్మాడు. నిజనగా వాక్యమే సత్యమని సంఘము దాన్ని పిడుటకై ప్రయత్నిస్తున్నది. చివరకు రోములోని నిశ్చయలో అది వచ్చినది. అక్కడ మార్చిన మరణం తర్వాత అతను హత్య చేయబడ్డాడు. అటు తర్వాత ఆమె భూమిలోకి పడిపోయినది. మనమే విశ్వాసాన్ని నమ్మినామో అట్టిదాన్నే పరిశుద్ధ మార్టిన్ నమ్మాడు. భవిష్యం కోసమే అతడు నిలబడ్డాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్తానికి యేసునామ బాప్తిస్తం కొరకై అతను నిలబడ్డాడు. మనం దేనికి నిలిచామో అందుకొరకే అతడు నిలబడ్డాడు. మరియు అతను ప్రవక్త ఉన్నాడు, సంపూర్ణమైన దేవుని వాక్యాన్ని తను నమ్మాడు. పిట్టు చివరికి అతను సిలువ వేసి నేలపై అతను తొక్కి వేశాడు. అక్కడ అది పైగుళ్ళ కుళ్ళిపోయే వరకు సంవత్సరాల తరబడిగా అతన్ని ఉంచారు. ఈ పాత శరీరాలు కుళ్ళిపోవలసిందే. నేను శాలేంజ్లోని సమాధుల తోట నుండి వారు ఎక్కడ పాతి పెట్టబడ్డారో వారు విరిగిన ఎముకల మూలక నేను చూశాను. పిట్టు చివరికి వారి ఎముకలే గుర్తింపు లేనంతగా వారు కుళ్ళిపోయారు. అయితే జీవం ఇంకా అక్కడనే ఉన్నది. నిశ్చయ సభలో నేల మీద రాలిపోయిన గోధుమ గింజ తిరిగి మార్టిన్ శుద్ధి కాలంలో మొలకెత్తున ఆరంభించినది. అదే విధమైన గింజ లేక గోధుమ గింజ దాని వలె అది మొలకెత్తునకు ఆరంభించినది. విత్తనం కుళ్ళిపోయిన తర్వాత జీవం వికసించినది. మార్టిన్ లూథర్లో అది మొలకెత్తున ఆరంభించినది. అతను చేసినటువంటి మొట్టమొదటి కార్యమేంటి? కేథలిక్ సంఘశాఖను తిరస్కరించాడు, అది తప్పని ఎదిరించాడు. నీతిమంతుడి శ్వాస మూలమనే జీవించిన అతను చెప్పాడు. ఇంతది అది బలహీనమైన కొద్దిపాటి జీవం, అది చిన్న అంకురాలను పైకెత్తింప చేసినది. అదే లూథరంటే వాస్తవంగా భూమిలో పడిపోయినటువంటి విత్తనం వలే అది కనిపించలేదు. అయితే ఇప్పుడు జీవం పైకి వస్తున్నది, ఆ తర్వాత అది కళలోకి ప్రకటది. ఆ తర్వాత జరిగింది ఏంటి, రాజవేశ్వరి కాలంలో అతను శుద్ధీకరణాన్ని గురించి తీసుకుని వచ్చినప్పుడు అతను చేసిన కార్యమేంటి, వాక్యముతో అతడు నిలబడిపోయాడు. మరి అది చేసిన కార్యమేంటి, లూథరులు ఒక సంఘశాఖ నిర్మాణం చేసుకున్నారు. కనుక ఒకటి జరగవలసిన సమయం అది. కళాఖండం ఇప్పుడు కట్టబడుతున్నది. అతను చేసిందేంటి, అతను చేసిందేంటి, ఆంగ్లికన్ సంఘాన్ని అతను ఎదిరించి తొడిమగా దిద్దుబాటు చేస్తూ బయటకి వచ్చాడు. ఏంటని, విత్తనము జీవును జీవం లేకొచ్చు ఇప్పుడు పెరుగుతూ ఉంది, కాడ విత్తనం వలె కనిపించదు, అలాగే తొడిమ విత్తనం వలె కనిపించదు. దేశ దేశాల్లోని పెంచుకొస్తున్నారా నా సోదరుడా, మీరు వినాలని ఆశిస్తున్నారు. నా జీవితంలో నేను ప్రకటించే ఆఖరి వర్షం ఇది కావచ్చునేమో. ఇది నా యొక్క కళాఖండము. మీరు ఎప్పుడైనా గమనించారా, గోధుమ గింజ భూమిలో పడవేయబడిన తర్వాత అది తిరిగి విత్తనాలనే పుట్టించుట గమనించారా? ప్రకృతిని గమనించండి, ప్రకృతి ఖచ్చితంగా దేవుడే ఉండు. ప్రకృతి అంతట్లో దేవుడు కార్యాచరణ ఉంటున్నాడు. అయితే పెంతికొస్తు వారి యొక్క ఉద్యోగం ఉంది, వారు అనుకుంటున్నారు అది విత్తనమేనని. అది కాదు సుమా, ఇప్పుడు గమనించండి, అయితే విత్తనం వల్లే ఒకటి బయటకు వచ్చినది. మొత్తం 24:4 యేసు ఏమని చెప్పాడు దాన్ని గమనించండి. సాధ్యమైతే ఏర్పరచుకున్న వారి సహితము మోసపరచుడుకై కడవర దినాల్లో అవి రెండు ఎంతో సమసంబంధంగా ఉంటాయి. ఆ కాడ విత్తనం వలె కనిపించదు, అలాగే తొడి విత్తనం వలె కనిపించదు. అయితే గమనించండి, ఇది లూథరి కాలంలో కాదు, కడవరి కాలంలో. ఇక్కడ గోధుమ పంట పండించే వారు కూర్చుని ఉన్నారు. మొదటిగా మొదటిగా గోధుమలో పైన మొదటిగా వచ్చింది, దానిని విత్తనమనే తలుస్తావు. అయితే అదేంటి, అది పొట్టు పైన చిన్న పొరలాటిగా ఏర్పడుతుంది, విత్తనాన్ని పట్టుకుంటుకై అలా ఉంటుంది. అది పొరతో కూడిన తొక్క. అయితే పొట్టు ఏ విధంగా కాడ తొడిమ విత్తనము కలేదో, అలాగే పొట్టుతో కూడిన తొక్క విత్తనము కలే కాదు. అది కేవలము జీవాన్ని మోసుకుని పోవు సాధనమే, గోధుమ గింజన మోయు సాధనమే. తర్వాత యోహాను పండులో చూశారా, యేసు మాట్లాడుతున్నాడు. గోధుమ చదువు తర్వాత అనగా వెస్లీ తర్వాత ఆ తొక్కను పుట్టించింది, అది సరిగ్గా విత్తనం వలె ఉన్నది. ఆ తొక్క విత్తనమే కంటే గొప్పగా విత్తనం వలె కనిపిస్తుంది. విత్తనం ఎప్పుడు వచ్చినా కూడా అలాగే కనిపిస్తుంది, అది కూడా భూమిలో పడిపోతుంది. అయితే అది కాడ నుండి వచ్చినప్పుడు జీవమందులో ఉంటుంది. అయితే వాస్తవంగా విత్తనము కనే కాదు, తొడిమ వస్తుంది, అనగా పుప్పొడి రేణువులు కలిగినది. ఆయనను అది కూడా విత్తనము కనే కాదు. ఆ తర్వాత తొక్క వస్తుంది, అయితే అది విత్తనం రూపంలో ఉంటుంది, అది గోధుమ గింజల మారిగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అది గోధుమ కనే కాదు. వాస్తవంగా నిజంగా అదే రూపముతో ఉంటుందని గోధుమలే కనిపించినట్లుగా పెంతకొస్తు వారు వచ్చారు. ప్రతి ఒక్కరు మరొక్కరి వాళ్ళ నుండి వచ్చారు, ఇంకొకరి నుండి వచ్చిన వారు వీరే. అయితే వారంతా మోయు సాధువులు మాత్రమే. వారు సంఘశాఖలోకి వెళ్లిపోయారు. అదే పెంతకొస్తు వారు చేసిన పని, వారు సంఘశాఖల్లోకి వెళ్లిపోయారు. విత్తనం లాగానే వారు బయటకు వచ్చినప్పుడు పెంతకొస్తు వారు చేసిన పని ఏంటి, ప్రకటన 17 వారి చిలికెత్తిన సంఘశాఖల్లోకి తిరిగి వారు వెళ్లిపోయారు. యేసు చెప్పిన అసలైన విషయం ఇప్పుడు గమనించండి. సువార్త లూథర్ నుండి బయటకు వచ్చి వెస్లోకి, వెస్ల నుంచి పెంతకొస్తులోకి వెళ్లినది. అయితే కడవర్దినాల్లో సాధ్యమైతే ఏర్పరచుకున్న వారి సైతము అది మోసము చేయును. సోదరులారా, మీరు గ్రహించట్లేదా, గోధుమ పంట తన యొక్క ఆరంభ దశలో అది విత్తనముల వలె కనిపిస్తుంది, విత్తనం వలె కనిపిస్తుంది. అయితే అది తొక్క. అది సంఘర్షంగా నిర్మాణమైనది. ఇక్కడ లూథర్లో అదే విషయం జరిగినది. 17 సంఘాల విషయంలో అదే నిరూపించుకున్నది. అసలైన విత్తనపు గింజ నిశ్చయాలో రాలిపోయినది, కనుక అదే ప్రప్రథమ సంఘశాఖ ఉంటుంది. గమనించండి, ఇక్కడైతే కాడలోను పొడిములోను ఉన్నటువంటి జీవమంతా విత్తనముల్లో అంతమైపోతుంది. అసలైన విత్తనం చూసిన జీవము పలు విధాలైన దశల గుండా వచ్చి, అనగా మూడు దశల గుండా వచ్చి అది తన అసలు స్థితిని పొందుకునేట్లుగా వెనుకకు తిరిగిపోతుంది. హల్లెలూయా! ఇది నేను చూడటానికి దేవుడు నాకు అనుమతిస్తున్న కాక అందువల్ల లోకంలో ఎంతో అత్యానంద భర్తనవుతున్నాను. గమనించండి, ఈ ప్రకృతి కలయికల ప్రక్రియలు దేవుని యొక్క వాక్యం ఎంత సంపూర్ణమైనదో గమనించండి. మనమేళ పునరుద్ధరణాన్ని నిరూపణ చేస్తామో అలాగే ఉదయించుట సూర్యాస్తమయము సూర్యోదయము ఆకు భూమిలోకి పడిపోతుంది, చారం వేళలోకి వెళ్లిపోతుంది, తిరిగి అది మొలచి వస్తుంది, దానికి తిరిగి ఆకు అవుతుంది, తిరిగి అది భూమిలోకి పడిపోతుంది. చెట్టు యొక్క జీవం అది పెంచుకుంటుంది, కాల్షియం పొటాష్ తో మరొక ఆకుకు వెంటనే వచ్చేస్తుంది. శరా సమస్తమైన సృష్టి అంతా దేవుని యొక్క వాక్యముతో ఐక్య కార్యాచరణ చేస్తున్నది. ఇక్కడ సంపూర్ణంగా సంఘకాలంలో జరిగి తీరుతుంది. ఆ కారణము చేతనే పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఈ విషయాలని గీచి ఆయన ఎలాగున్నాడో దాన్ని విశ్లేషణపరిచినది. అదే నిర్హేతుకంగా వాస్తవం. ఇక్కడ గమనించండి, కాడలో ఉన్న జీవము పొడిములో ఉన్న జీవము పక్కలో అనగా పొట్టులో ఉన్న జీవము అదంతా విత్తనంలో నిలిచిపోతుంది. కాడలో ఉన్న జీవము ఇవన్నీ ఒకదానికొకటి తయారు చేయుటకై వెళ్లిపోతున్నవి. నీతిమత్తము శుద్ధీకరణకు మార్గాన్ని తయారు చేసినది. శుద్ధీకరణ పరిశుద్ధాత్మక బాప్తిస్తానికి మార్గాన్ని తయారు చేసినది. పరిశుద్ధాత్మక బాప్తిసము పరిశుద్ధాత్మ తనకు తానే సంపూర్ణతకి వాక్యవృద్ధికి మళ్లింపబడి తనకు తానే రుజువుపరచుకునే మార్గాన్ని చేకూర్చినది. ఏదైతే సంఘశాఖగా తయారైనదో అది చచ్చిపోయినది. ఎలాగనగా లూథర్లోని జీవము వెస్లీని తయారు చేసే కొరకై వెళ్లిపోయినది. వెస్లీలో నుండి అది పెంతికోస్తులోకి వెళ్లిపోయినది. పెంతికోస్తు నుండి అసలైన విత్తనాలు చేయడం కొరకై వెళ్లినది. ఆ కాలం వరకు వెస్లీలో నుండి పెంతికోస్తు రావలేను. ఎందుకని పెంతికోస్తు వెస్లీ నుండి రావాల్సి ఉన్నదనగా కారణం అది సంఘశాఖ కాదు. పెంతికోస్తు అనగా అది ఆ తర్వాత పెంతికో సంఘశాఖ మారిపోయినది. అది చేసింది ఏంటి? అది పక్కు వైపునకే మళ్లీపోయినది. అది వాస్తవమైన దానిగా కనిపించినది. గోధుమ గింజ అప్పుడే రూపాన్ని దాల్చుతున్నప్పుడు ఎంతమంది ఆ విత్తనాన్ని లేక గింజను చూశారు? పొత్తునిగా వచ్చే ఆ చిన్నదేంటి? అది నిజంగా విత్తనం వల్లే కనిపిస్తుంది. అయితే అది తొక్క. ఈ మూడు దశలు గమనించండి, కాడ తొడిమ లేక పుప్పొడి, అటు తర్వాత తొక్క. ఆ తర్వాత తొక్కలో ఉండి అసలైన విత్తనం వస్తుంది. విత్తనము కాదు, విత్తనం యొక్క జీవము విత్తనములోకి బొచ్చుకు దీని ద్వారా పెరుగుతుంది. అమేన్ అమేన్. అది చూస్తున్నారా? పునరుద్ధానము. లోపలికి వెళ్లే వారు తిరిగి ఎలాగో పైకి వచ్చుతున్నారో తిరిగి ఒక కళాఖండముగా వస్తుంది. వెస్లీ నుండి పెంతికోస్తు వచ్చినది. ఎందుకంటే వెస్లీ ఒక సంస్థాపక సంఘము, పెంతికోస్తు వచ్చినప్పుడు ఒక సంస్థాపక సంఘముగా కాలేదు. ఆ తర్వాత వాటిలో ఒకదాని వలె తిరిగిపోయినది. అది తొక్కును తయారు చేయటకు అలా చేయవలసి ఉన్నది. దానిపైన ఉన్నటువంటి నిజమైన వాక్యము తన మార్గాన వెళ్లి అసలైన గింజలోకి వచ్చేసినది. ఈ మూడు దశల ద్వారా అనగా కాడలో నుండి, ఆ తర్వాత పుప్పుల్లోనికి, పుప్పుల్లో నుండి తొక్కలోకి, తొక్కలో నుండి అది విత్తనముగా చేసినది. కాడ పుడిమ తొక్క వారి యొక్క ఆరంభ ఉద్యమ కార్యకలాపాలలో విత్తనంలోని జీవం యొక్క కొంత భాగాన్ని వారు ఉత్పన్నము చేశారు. వారు ఎప్పుడైతే సంస్థాపకము చేశారో జీవమందులో బయటకు వెళ్లిపోయినది. అన్ని చరిత్ర ద్వారా అది నిర్ధారణ చేయబడుతున్నది. ఏ సంస్థాపక సంఘము కూడా అది సంస్థాపకము చేసుకున్నప్పుడు తర్వాత అది ఎన్నడూ ఏ కార్యము చేయలేదు. అది చనిపోయినది. అవును, జీవము కదలుచూ ఉండటం గమనించు. అది కదలుచునే ఉన్నది. గమనించు వారు ఏమేమి చేశారో, ఇవన్నీ ఏమేమి చేసినవో అదంతా సంఘము పెరిగిన అసలైన పద్ధతిని బట్టి చరిత్ర దాన్ని రుజువు చేయుచున్నది. సంస్థాపక సంఘము తిట్లో పెట్టబడిన సంఘ చరిత్ర అంతట్లో కూడా అది సంస్థాపకమై ఆ తర్వాత మరలా ఉన్నట్లుగా ఎక్కడా లేదు. అయితే ఏంటిది? అది చనిపోయినది. సంస్థాపక సంఘము చనిపోయినది. అది మరెన్నడూ తిరిగి లేవనే లేదు. మీరు దాన్ని గ్రహించట్లేదా? అంధులైనగా ఉన్న మనుషులారా, మీ నేత్రాలను తెరవండి. ప్రకృతి దేవుని యొక్క వాక్యము తమ సౌమ్యతను కలిగి ఉండి ఇది సత్యమే అని ఇక్కడే దాన్ని రుజువు చేయుచున్నాడు. అది సత్యమని ఆ జీవము త్వరమని తయారు చేయడం కానీ కాడని విడిచిపెడుతుంది, త్వరమని తొక్కని కానీ తయారు చేస్తుంది, తొక్కలోనే తిరిగి అసలైన దానిలోనికి అది వెళ్తుంది. గమనించండి, ఏనాడు ఆయనకు ఉపయోగపడలేదు. చెట్టులో ఉన్న జీవము కంటే గోధుమ గింజలో పయనిస్తున్న ఈ జీవమును ఎంతగానో గమనించవలసి ఉంటుంది. దేవుడు తన యొక్క ప్రజలను చెట్టును పోల్చి పిలుచుతున్నాడు. అవునా, జీవము చెట్టులోకి వెళ్తుంది, మరలా తిరిగి వస్తుంది, లోనికి వెళ్లి మరలా పైకి రావడం చూశారా? అది క్రిందికి వెళ్లి మరలా పైకి వస్తున్నది. అంటే గోధుమ గింజలైతే అసలైన కాడులోండి పైకి వెళ్తుంది, కాడులోండి తొడిమ తొక్క అలాగూ అయితే దేని కూడా వెళ్తుందో ఆ వస్తువు చనిపోతుంది. ఎందుకంటే అది మరలా రాకున్నట్లుగా అది మృతమైపోతుంది. అదేనగా దాని వల్ల నీకు ఉపయోగం లేనేలేదు, అది దాని యొక్క సంపూర్ణతలోకి వెళ్లిపోతుంది. ఈనాడు కూడా సంస్థాపక సంఘాలు ఆయన ఎందుకు వినియోగించుకోలేదు మీకు అర్థమవట్లేదా? దానిలోనికి ఆయన తిరిగి రాడు, అది చనిపోయినది. జీవము ఒక దానిలోండి మరొక దానిలోనికి సాగిపోతుంది. గమనించండి, వారి మతబోధులు వారు క్రోడీకరించారు. ఎవడైనా ఒక్క మాట అయినా తీసివేసినను, ఒక మాటను కలిపినను. గమనిస్తున్నారా, దానిలోండి ఆయన నిలుపు చేసుకున్నాడు. జీవం గల విత్తనమే అందులోండి పయనించవలను.
ప్రభు చిన్న కళాఖండమైన వధువు పెళ్లి కుమార్తెకు ఉపమానంగా నేను దీన్ని ఉపయోగించుచున్నాను. కళాఖండం పడిపోయినప్పుడు కళాఖండము తిరిగి ఉదయిస్తుంది. కళాఖండము రోమ్లోని నిశ్చయలో పడిపోయినది. రోమ్లోని నిశ్చయ సంఘటన తర్వాత ఆమె ఒక పద్ధతి ద్వారా వచ్చుచున్నది. అయితే ఆమె సంపూర్ణమైన ఆ కళాఖండమునకే తిరిగి వచ్చుచున్నది. ఎందుకంటే ఆమె ఆయన ద్వారా పగలగొట్టబడిన ఆ వాక్య భాగమై ఉంటున్నది. ఎటువంటి మృత డాగు లేని సంఘం ఆయన పుట్టున్నది. అది ఎలాంటి సంస్థకు గాని సంఘ శకము గాని అది ఏ విధమైన బంధము కలిగి ఉండదు. అలాంటి వాడి ద్వారానే వెళ్లిపోయినది. అయితే అది అక్కడ లేనేలేదు. మనసండి, విత్తనం పైకి వచ్చుతున్నది, జీవం పైకి వచ్చట్లేదు, తిరిగి వెలుగుకమైనట్లేదు. దీని తర్వాత ఎటువంటి పునరుద్ధానము లేదు. జీవం పైకి వచ్చుతున్నది, దాని సంపూర్ణత చెందుటకు అదే పునరుద్ధానము. గమనించండి, అసలైన విత్తనాన్ని తొక్క దాని నుండి బయటకు తెచ్చును. ప్రకటన 3వ అధ్యాయంలో దాన్ని మనం చూస్తున్నాము. ఇప్పుడు గుర్తుంచుకోండి, 7 సంఘ కాలాల్లో బైబిల్ గ్రంథంలో ఆయన ఏ సంఘాన్ని బయట నెట్టలేదు. ఎంతమందికి అది గుర్తుంది? ఒకటొకటి చేయించు సంఘ కాలాల్లో గుండా ఆయన వెళ్ళాడు. అయితే అది ఇదే, ఇంకొకటి లేదు. అయితే సెల్ఫీ తిరిగి సంపూర్ణతలోకి రావాలి. వాక్యమే ఆ సంపూర్ణత. చెరా, అది వెనుకకు మరలే వెడలదు. ఎంత వ్యత్యాసమని. అవును, గమనించు, తర్వాత తొక్క గింజ వలె కనిపించకు వస్తుంది. అయితే పెళ్లి కుమార్తెలు అనగా గింజను తయారు చేయడానికై జీవం పొట్టును తొక్కను విడిచి అందులోకి వెళ్తుంది. అప్పుడు తొక్క తెరుచుకుని గింజను వెలివేస్తుంది. ప్రకృతి వాస్తవమైన విషయమేనా? అదే పని ఆమె చేసినది. 3వ అధ్యాయంలో లౌదిక సంఘకాలం ఆయన బయటకు నెట్టివేయడం చూస్తున్నాము. చూస్తున్నారా, ఇతర సంఘకాలంలో ఆయన అలాగ చేయలేదు. ఎందుకంటే ఒకటి ఇంకా జరగవలసి ఉన్నది. అది అలా జరుగుకుంటూ ఒక దాని మీద ఇంకొకటి వెళ్లిపోయినది. నేను ఎల్లప్పుడూ కూడా చెప్తూ ఇలా చెప్తుంటాను, ఇక ఎటువంటి సంఘశాఖలు ఉత్పన్నము కావు అని. మనమే ఆఖరు. మరి వారు ఆయన బయటకు నెట్టి వేశారు. ఎందుకు అలా చేశారు? ఆయన తిరిగి వాక్యమే ఉన్నారు కాబట్టి. అక్కడ పనిన లాంటి వారు ఆయన, ఆయనే ఆరంభము నిర్వహించుతున్న సిద్ధాంతము ఆయనే. వాక్యమైన విత్తనం పెరుగుతూ ఉండగా దానిని పొట్టు కమ్ముకున్నది, దానినే వెంబడించిన కొరకై జీవం మిగతావన్నింటినీ విడిచిపెట్టినది. వారే నిజమైన విశ్వాసులు. వారు జీవాన్నే వెంబడిస్తారు. జీవం ఎక్కడ ఉంటుందో అతనే వారు ఉంటారు. ఇస్రాయేలీలాగో అలాగే నిజమైన పోలికది. చెబుతున్నట్లయితే ఇక కొద్ది నిమిషాలు మాత్రమే ఉన్నది. అయితే ప్రారంభమైన సంపూర్ణమైన పోలికలో ఎక్కడికు ఆ మేఘస్థం వెళ్ళినప్పటికీ అక్కడ జీవమున్నది. దేవుడు ఆ వెలుగులో ఉన్నాడు. అది మధ్యరాత్రి కానివ్వండి, లేదా అది వారు ఏర్పరచుకున్న మంచి స్థలము కానివ్వండి, ఎప్పుడైతే అగ్నిస్తంభము కదలి వెళ్తుందో పూర మునుగుతుంది. ఇశ్రాయేలు దానితో సాగి వెళ్లారు. హల్లెలూయా, పూర మునిగినప్పుడు మార్టిన్ లూథర్ దానితో సాగిపోయాడు. అతడు సంస్థాపకము చేశాడు, చనిపోయలేదు. అతడు కాదు, అతని తర్వాత వచ్చే మనుష్యులు. తర్వాత దాని నుండి ఆయన జీవాన్ని తీసి బయటకు తెచ్చి దాన్ని సమాధిలో పెట్టాడు. ఆ పెద్ద బంధువు వెసలి వచ్చాడు. అతను ఆ పెద్ద సంఘశేఖరణ చూసి వాక్యమంతా పెద్ద శుద్ధీకరణ గురించి కేక వేశాడు. చూశారా, వారు అలా చేసినప్పుడు అందులోండి వారు బయటకి కదలారు. లూథర్ లోండి మెథడిస్ట్ లోనికి గాలి బెత్తికి వస్తూ వారు చూసి వారు బూరకేక వేశారు. వరములు తిరిగి వచ్చు కాలం అది. వారు ఏం చేశారు తెలుసా? వారు బూడి మ్రోగించారు, అందులోండి వారు బయటకు వచ్చారు. ఆ పెద్ద వారు సంస్థాపకం చేస్తున్నారు. ఆ పొట్టు తర్వాత లేక తొక్క తర్వాత మూడు దశలు ఉండవని మనకు తెలుసు. గింజ తప్ప మరొకటి ఎక్కడ ఉండదు. ఓ దేవా, ఆ తర్వాత గింజ వాటన్నిటి బయటకు నెట్టి వేస్తుంది. ఆమేన్, ఆమేన్. వాక్యము తనకు తల ఏర్పడుతున్నది, జీవము దాని నుండి బయటకు తీసుకుని రాబడుతుంది. ఇప్పుడు గమనించండి, ఆరంభములో ఒకటి పెళ్లి కుమారుడు, ఇది పెళ్లి కుమార్తె చూస్తున్నది. గుర్తుంచుకోండి, సంఘం పెంచుకొస్తున్న ఆరంభమైనది, నిశ్చయాలో అది రాలిపోయినది, అంకురించినది. అయితే వాస్తవమైన గింజ వలె కాదు, కొంత జీవం అందులోనూ ఉన్నది. అయితే ఒక నిర్మాణ సంస్థంగా తయారైనదిగా అది అంకురించినది. ఆ నిర్మాణ సంస్థలో కూడా లాగి వేయబడినది. అయితే ఆ తర్వాత అది చేసింది ఏంటి? అది ఆ నిర్మాణ సంస్థ నుండి బయటికి వచ్చి ఇంకొక నిర్మాణ సంస్థలోకి వెళ్లిపోయినది. వాక్యం యొక్క మరి యొక్క దశలోనికి వెళ్లిపోయినది. నీతిమత్వం, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ మాప్తిస్తం. చూసారా, అది ఈ కడలో గుండా, ఈ కార్యాచరణ గుండా వెళ్లి పెద్దదవుదుకుంటూ వచ్చినది. గుర్తుంచుకోండి, తొడివి కంటే ఉప్పుడి కంటే విత్తనం, దానికంటే కాడ పెద్దవి. ఈ పొట్టుగా ఉన్న చొక్క విత్తనం కంటేను తొడివి కంటే ఎంతో పెద్దది.
But the seed itself
విత్తనం దానికంటే పెద్దది. అది కేవలం దాని మోయు సాధనముగానే దానికి ఉపకరిస్తుందని గమనించారా? పెళ్లి కుమార్తె ఆరంభంలో వాక్యమైనట్లయితే లేక పెళ్లి కుమారులో భాగమైనట్లయితే, అలాంటప్పుడు పెళ్లి కుమార్తె పెళ్లి కుమారులో తీయమైనట్లయితే అది కూడా వాక్యమే ఉండవలసి ఉన్నది. గమనించండి, పెళ్లి కుమారుడు వాక్యాన్ని వివరంగా ఎందుకు ప్రత్యక్షపరచాలి? ఎందుకంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఒకరే ఉంటున్నారు. ఆమె కేవలం ఆయన నుండి కొట్టబడి తీయబడిన చిన్న మొక్క ఉంటున్నది. అక్కడే కళాఖండం ఉంటున్నది, అది కొట్టబడినది. ఆకలింజలో దానిని తిరిగి ప్రత్యుత్పత్తి చేయలేకపోయాడు, తిరిగి దాన్ని అక్కడ పెట్టలేకపోయాడు. అయితే దేవుడు దాన్ని చేయబోతున్నాడు. మూలమైన వాక్యం యొక్క ప్రక్కలో ఉండి కొట్టి తీయబడిన ఆ చిన్నదైన పెళ్లి కుమార్తెను ఆయన తీసుకుని రాబోతున్నాడు. అక్కడే ఆయన ఉన్నాడు, అక్కడే ఆ కళాఖండం ఉన్నది. తిరిగి ఆ కుటుంబం ఏదైనా తోటలో ఉండబోతున్నది. ఏ విధంగా ఈ పెళ్లి కుమార్తె దీన్ని చేయబోతున్నది? ఏ విధంగా ఈ గోధుమ దీనిని చేయబోతున్నది? మలాకీ నాలుగవ అధ్యాయం చెప్తుంది, కడప దినాల్లో ఇది తిరిగి పునరుద్ధరించబడుతున్నది. గర్భ దశలాగో ఆ విధంగానే పునరుద్ధరించబడును, అదే తిరిగి తీసుకును. నేను తిరిగి పునరుద్ధింప చేస్తానని హోవా సెలవిస్తున్నాడు. పొంగలి పురుగులు విడిచిన దాన్ని, అసలు పురుగులు తిని విడిచిపెట్టిన దాన్ని, మొదలగు దానిని నేను తిరిగి పునరుద్ధింప చేస్తానని హోవా సెలవిస్తున్నాడు. మలాకి నాలుగు తెలుపుతుంది, ఆయన ప్రజల హృదయాలను మళ్లింపచేసి ప్రజల విశ్వాసాన్ని ఆది పితరుల విశ్వాసం మళ్లించను. చూశారా, సంఖ్యమైన మన మధ్యనే దాన్ని మనం చూస్తున్నాము. మనం ఎక్కడ ఉంటున్నాము? కొద్ది నిమిషాల్లో ముగించనియుండగా కొద్ది కాల క్రితమే జరిగిన ఎంతో అనుబంధమై ఉన్న విషయాలను మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను. మలాకి నాలుగు మరణి వస్తుంది, మూలమైన దాన్ని తిరిగి వచ్చుతున్నది, సంఘం యొక్క శరీరం నుండి కొట్టబడినది. అదే ఉద్దేశం కొరకు ఆమె యొక్క యజమాని ద్వారా కొట్టబడినది. ఆమె కూడా వాక్యమై ఉంటున్నది. ఏ విధంగా తన యొక్క అన్నల ద్వారా యోసేపు ఏ విధంగా కొట్టబడి ఉన్నాడో అదే విధంగానే, ఎందుకంటే అతడు వాక్యమై ఉండెను. ఆయన యొక్క సహోదరుల ద్వారా కొట్టబడినాడు, ఎందుకంటే ఆయన వాక్యమై ఉండెను. వధువు సంఘము నుండి కొట్టబడిను, ఎందుకంటే ఆమె వాక్యమై ఉండెను. తిరిగి ఈ యొక్క దశలు ఒకటి రెండు మూడు చూసారా? ఒకే విధంగా వాక్యము జీవిస్తూ క్రియారూపం దాలుస్తుంది. అది బైబిల్ పెళ్లి కుమార్తె, మనుష్య నిర్మాణమైన పెళ్లి కుమార్తె కాదు. బైబిల్ యొక్క పెళ్లి కుమార్తె కొట్టబడి దేవుని చేత మొత్తబడినది. అపేక్షించుటకు ఆమెలో ఎటువంటి సౌందర్యం లేదు, అయినప్పటికీ దేవుని చేత మొత్తబడినది, కొట్టబడిన దానిగా మనం ఆమెను అపేక్షించేటివి. అవును, ఆమె అలాగనే ఉన్నది. ప్రకటన మూడవ అధ్యాయ ప్రకారంగా అన్ని సంఘ శాఖల ద్వారా ఆమె కొట్టబడినది. లౌదిక సంఘ కాలంలో నుండి ఆమె ఉచిత కొరిక ఆమె కొట్టబడినది. చూశారా, లౌదిక సంఘ కాలంలో నుండి ఈ సంఘం పుట్టినది. అది తొక్క, వెళ్ళిపోవచ్చుంటే మీరు చూస్తున్నప్పుడు పెంతికొస్త వచ్చున్నారా, మీరు అది గ్రహించట్లేదా? ఆ మరొకరి తొక్కై ఉండి చనిపోతే మరొక కాడ చనిపోవలసి ఉన్నది. పొడవ చావలసి ఉన్నట్లయితే తొక్క కూడా చావలసి ఉన్నది. సంఘ శాఖలు మూడు దశలు నిర్ణయించవచ్చు. చాలా త్వరములు వెళ్లాడుతున్నవి కదా అని, అవి అనేకమైనవి. అవి మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, లూథరను, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మొదలగునవి. దాని కట్టుకున్న ఇవన్నీ కూడా, దాని కట్టుకున్న ఆకులు మొదలగవన్నీ కూడా. అయితే ప్రపంచం ఏంటంటే పునరుద్ధరణ కావాలి. పెళ్లి కుమారుడు వలె ఒంటరిగా నిలబడుతున్నది, మనుషుల వల్ల తృణీకరించబడి సంఘాల ద్వారా తృణీకరించబడుతున్నది. పెళ్లి కుమార్తె ఆ స్థితిలో ఉంటుంది. అది ఆయన యొక్క కళాఖండం. అవును, ఆయన కార్యాచరణ అగుచున్న ఆయన వాక్యమై తృణీకరించబడి అది వాక్యమై ప్రత్యక్షపరచబడుతుంది. కాబట్టి కాడ కాని, పొడివి కాని, పొట్టు అనగా తొక్క కాని అవన్నీ విత్తనముగా కాలేవు లేదు. అయితే అన్ని కాలాలలో విత్తనము కంటే అవన్నీ పెద్దగా కనిపిస్తాయి. కోతకాలానికి విత్తనము ఆరంభంలో ఉన్న జీవాన్ని కలుగుతుంది. తిరిగి బైబిల్ వద్దకే మలాకి నాలుగు చెప్తుంది, అది ఆ విధములేకే వచ్చిన తెలుపుతుంది. ఈ విధంగా ఉండటం కొరకై అది వాక్యాన్నంతటినీ కలిగి ఉండవలసినది. అవునా? ప్రకటన పరివచ్ఛాయములో ఇది జరగనే ఉన్నప్పుడు ఆయన ఏమని చెప్పాడు? తూసనకు ప్రయాణయాత్ర ఎందుకు? ఏడవ దూత వర్తమానుకు దినాలలో ఏడవ దూత వర్తమానం సంపూర్ణమైన దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షపరచబడును. ఆడ దేనైతే విడిచిపెట్టదో ఆ యొక్క ముద్ర ఇంకా అదంతా కూడా ఈ కాలంలో బయలుపరచబడును. అది వాక్యం చెప్తున్నదేనా? అది చూద్దాం. అలాంటప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? అలాంటప్పుడు చూడండి, మనం ఎక్కడ ఉన్నాము? ఒక్కటి ఒక్కటే, పంటకాలం ఇక్కడే ఉన్నది. అది ఏంటి? పండుబారిపోయినది. రాకడి కొరకు ఆమె సంసిద్ధంగా ఇప్పుడున్నది. గమనించు, లేదు, అది ఎప్పటికీ అలా ఉండలేదు. కోతకాలానికి విత్తనం యొక్క ప్రారంభ స్థితికి వస్తున్నది. విత్తనమైన కొరకై వాక్యనతని కలిగి ఉంటుంది. సగం విత్తనాన్ని కలిగి ఉండదు, అది ఎదుగదు. అది నిండైన విత్తనమై ఉండవలసినది. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను, హల్లెలూయా, భాషల మాటలు నేను నమ్ముతున్నాను. అది ఆ విధంగా అది ప్రత్యక్షము కాదు, అది విత్తనం యొక్క భాగమే. దానికి ఇంకా కలిగి ఉండాలి. హల్లెలూయా, జీవము వరము యొక్క జీవం అది. చూశారా? నా అర్థమేంటో గ్రహించారా? ప్రియులారా, మనం కడవరి కాలంలో ఉన్నాము. సుమా కాడ, సుడిమ, తొక్క, చచ్చి ఎండిపోయినవి. దానికి ఒకటే ఒకటి సంభవించవలసి ఉన్నది, అది కాలిపోటు కొరకై అది ప్రపంచ సంఘముల సభలో సమావేశం కావలసి ఉన్నది. లూకా 17లో, మలాకి 4లో ఖచ్చితంగా ఎలా వాగ్దానం చేయబడి చెప్పబడినో వాక్యము శరీరము దాల్చెను. చూశారా? అది వాస్తవం, ప్రత్యక్షతలు. కాడలోను, సుడిమలోను, తొక్కలోను అనగా పొట్టులోను ఉన్నటువంటి నిజమైన జీవమంతా ఇప్పుడు విత్తనములకు చేరువై ఎంతవంటి కొరకై సంసిద్ధత దాల్చదై ఉన్నది. కోతకు సంసిద్ధంగా ఉన్నది. ఒమేగగా ఆయను, ప్రథమము ఆఖరు ఆయను, ఆఖరు ప్రథమమాయను. లోపలికి వెళ్ళిన విత్తనము కొన్ని పద్ధతులు దాల్చి తిరిగి విత్తనమాయను. ఏదేం తోటలో పడిపోయిన విత్తనము అక్కడ చనిపోయి తిరిగి వచ్చను. అక్కడ చనిపోయిన అసంపూర్ణమైన విత్తనము రెండవ ఆదామై పరిపూర్ణమైన విత్తనముగా తిరిగి వచ్చను. పడిపోయిన మొదటి హవ్వ రెండవ పునరుద్ధరణలో వాడబడి బిడ్డను కన్నరీతిగా రెండవ రాకడలో వచ్చును. ఇప్పుడు నిజమైన పెళ్లి కుమార్తె ఆయను తిరిగి మూలమైన వాక్యమై వచ్చును. అల్ఫా ఒమేగగా ఒక్కరే ఉన్నది. ఆయన చెప్పారు, నేను ఆల్ఫయు ఒమేగదై ఉన్నానని చెప్పారు. మధ్య ఉన్న విషయాలు ఆయన చెప్పలేదు. నేను ఆల్ఫయు ఒమేగదై ఉన్నాను, ఆదియు అంతము. అవునా? మొదటి పరిచర్య, ఆఖరి పరిచర్య ఒకటే ఉంటున్నది. మొదటి వర్తమానము, ఆఖరి వర్తమానము ఒకటే ఉంటున్నది. నేను ఆల్ఫాలో ఉంటేని, నేను ఒమేగాలో ఉంటేని. అది రాత్రి కాదు, పగలు కాదు, అది పిలువబడి ఒక రోజున్నది. అయితే సాయంకాల వెలుతురు ఉండును. అల్ఫా ఒమేగా అదే ఆది అంతముగా మారినది. గంటల కొలు దానిపై మనము ధ్యానించవచ్చు. ఆ ఘనమగు కళాఖండమగు కుటుంబము, రెండవ ఆదాము, రెండవ హవ్వ తిరిగి భూపైనవే ఏండ్ల పరిపాలయగు తోట కొరకు సంసిద్ధతగా ఉన్నారు. అమేన్, హల్లెలూయా. మహాఘనుడైన శిల్పి అలాగే వారిని అక్కడ వదిలివేయలేదు. సంపూర్ణమైన ఆ ప్రథమ కుటుంబమును దాన్ని రూపుదాల్చినట్లు చేయటమై ఆయన 1000 సంవత్సరాల వ్యవధి తీసుకున్నారు. వారు పడిపోయారు. అది 1000 సంవత్సరాల నిర్మిత కాలం. అది ఆయన తిరిగి రూపకల్పన చేయుచున్నారు. ఇప్పుడు వారు ఇక్కడ సంసిద్ధతగా ఉన్నారు. కళాఖండం వచ్చినది, కొట్టబడినది, ఆయన ప్రక్కల నుండి సాటి అయిన సహకారి వచ్చినది, ఆమె అదే ప్రక్రియలో వచ్చి ఉన్నది. ఇక్కడ ఆమె సహజ గుణాలతోనే వచ్చి ఉన్నది. బైబిల్ లక్షణాలతో అవన్నీ బహిర్గతాన్ని చేస్తూ మనం ఇక్కడ ఉన్నాము. బైబిల్ ముందుగా తెలిపిన రీతిగా దేశాలు విభిన్నమైపోతున్నవి, ఇస్రాయేల్ మెలుకునుచున్నాడు, అన్ని దినాలు లెక్కించబడినవి. చూడండి, మనకున్న కూలిపోయిన కుప్పను భయభీతులు బరివెక్కిపోవడం చేత చెరణ వాళ్ళారా, మీ సొంత స్థలానికి తిరిగి రండు. అది చాలా మంచిది. నీవు నడుస్తున్నట్లయితే నీ వచ్చిన త్వరగా చేయడం చాలా మంచిది. 5 లేక 10 నిమిషాల్లో నేను ముగిసిన ఉన్నాను. ఘనమైన కుటుంబకు కళాఖండమైన భార్యాభర్తలు వారు ఒకరయ్యే వరకు వాస్తవంగా వారు కుటుంబము కాదు. వారు అలా ఉండవలసి ఉన్నది. వారు అలా లేనట్లయితే వారు మంచి కుటుంబము కాదు. భార్య ఒకవైపు లాగుతూ ఉంటే భర్త మరోవైపు లాగుతూ ఉంటాడు. అది ఒక భయంకర కుటుంబం అవుతుంది. వడంబడికలో ఒకరి ఒకరి ప్రేమతో అది ఒక కుటుంబం అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని నిజమైన కుటుంబాలు దాని చిత్రంగా ఉంటున్నది. అవునా, కళాఖండం యొక్క కుటుంబం మరలా వచ్చుతున్నది. క్రీస్తు ఆయన యొక్క పెండ్లి కుమార్తె ఒత్తుడికి సంసిద్ధంగా ఉన్నది. రెండవ ఆదాము, రెండవ హవ్వ వారింటి కూర్చుడుకొరకే సంసిద్ధంగా ఉన్నారు. ఆ యొక్క చిత్రం అంతా విమోచనయే. అది ఎక్కడున్నదో దాన్నే వెనుకకు తెచ్చుచున్నది. అవునా, ఖచ్చితంగా దాన్ని వెనుకకు తెచ్చుచున్నది. క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ వారితో నేను నిలబడి ఉన్నాను. మీలో అనేక మంది ఎక్కడ ఉన్నారనుకుంటున్నాను. బోధకులే ఉండవచ్చు. అక్కడ నిలబడి పరిహాస పలుకులు పలుకుతూ మనం నమ్మిన దాన్ని హేళన చేస్తున్నాడు. అటువంటి మనిషిని అక్కడ పుల్గాస్త్ర బిజినెస్ వారు అక్కడ ఉంచుకున్నారు. అది యొక్క కాలర్ తిరగతిప్పి వేసుకుని ఇలా చెప్తున్నాడు. చాలా మంది అలాగే ధరిస్తారు. అతను అంటున్నాడు, నేను చొక్కా ఎక్కాలి ఎందుకు ఇలా ధరించాను అని జనం అడుగుతారు. కదులిక బోధకుడి విషయమై నీతో వారు ఏమని చెప్తారు, విచ్చేసిన ఏమీ లేదు, అలా ఉండకూడదు అని చెప్పాడు. మనమంతా కూడా దేవుని బిడ్డలం అని చెప్తున్నాడు. అతను చెప్పాడు, నాకు ఒక కత్తిరిక బోధకుడు తెలుసు. అతడు సర్వాంతర్యామి గ్రహిస్తున్నారా, ఎక్కడైనా అతను ఉండగలడు. నీవు సర్వజ్ఞుడు కాకుండా సర్వాంతర్యామి కాలేవు. దేవుడు సహా సర్వాంతర్యామి కాలేడు. దేవుడు సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడినగా ఆయన సర్వము తెలిసిన వాడు అని అర్థం. అయితే ఆయన ఒక ప్రాణి ఒకటికై ఆయన ఒక ప్రాణి ఉండవలేడు. ఆయన సర్వజ్ఞుడై ఆయన సర్వాంతర్యామి అవుతాడు. ఎందువల్లంటే ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు. లోకం పుట్టక మునుపు ఎన్ని ఈగలు, ఎన్ని పేళ్లు, ఎన్ని నలులు ఉన్నవి, అవి ఎన్నిసార్లు వాటి కనురెప్పలో ఆడించినవి, తదితర విషయాలన్నీ ఆయనకు తెలుసు. ఎందుచేతనంటే ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు. అనంతుడు కాకుండా సర్వజ్ఞుడు కాలేదు. అనంతుడు ఒక్కరే ఒక్కరు, ఆయన దేవుడు. ఆమేన్. అలాంటప్పుడు అది ఏంటది? అది దయ్యం. వధస్థలానికి నేరుగా వాళ్ళని తీసుకుని వెళ్తుంది. అందరూ అందులోకే వెళ్తారు. బైబిల్ ఏం చెప్తుందో అలాగే ఇక్కడిది ఉన్నది. చూడండి, నేరుగా పెత్తుకోస్తూ వారి వద్దకు వచ్చి అలాగే వారిని నేరుగా లాగివేసినది. ఓ, ఎంత విపరీత కాలం ఇది. నేను చాలా చాలా దాన్ని గుర్చి చెప్పుకుండటం మరి మంచిదే ఉంటుంది. ఎందువల్లంటే ఒకవేళ నన్ను కారాగారంలో పెట్టి ఉండేవారు, అదేనని నేను తలంచాను. ఎవరైతే అది బోధించారో వారికి తెలుసు. ఆ దిన ముందు బుద్ధిమంతులు తమ దేవుని ఎరుగుదురు. దానియేలు గ్రంథమందు చెప్పబడినది. అవునండి, చూశారా, బుద్ధిమంతులు తమ దేవుని ఎరుగుదురు. వారి విషయాల కొరకై కనిపెడుతూ ఉంటారు. అయితే అది జరుగుతూ నేను చూస్తున్నప్పుడు పెంతికోస్తు వారు అతనితో కలిసి నిలబడ్డారు. చివరికి ఓరల్ రాబర్ట్స్ కూడా నా వైపు అలా చూశాడు. నేను అన్నాను, ఓహో. అయితే ఒక విధితోను నాజుకుతనముతోనూ మొదలగ వాడితో నిలబడుట మీకది తెలుసా? దేవుడు తన వారిని అలా నునుపు చేయుట దేవుని మార్గము కాదు. తన వారిని విజయతో నునుపు చేయడు. బయలుపరచబడిన వాక్య శక్తితోనూ వినయముతోనూ ఆయన తన వారిని నునుపు చేసి శాంతి పెట్టబడిన విత్తము రూపములో వారిని చూయించును. ఒక నాతో ఇలా అడిగాడు, సహోదర బ్రహం, నిన్ను గుర్చి ఒక విషయం నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అని అడిగాడు. ఏంటది అని నేను అడిగాను. నేను బెల్తో కన్స్పర్ చేశాను. సహోదరి డౌ మొదలుగా వారంతా కలిసి వెళ్లి
ఒక అమ్మ నిలబడి ఉన్నాడు. ఒక సేవకుడు లోను నెట్టుబడి వస్తూ ఇలా అంటున్నాడు, ఎందుకు నీవు ఎల్లప్పుడూ ప్రజలే ఎలా అరుపులు అరుస్తుంటావు అని అని. ఆ ప్రజలు, నీవు దేవుని సేవకుడు అని, వారి ఇళ్ళ చాలా మంచిగా మర్యాదగా ఉంటామని వారు అనుకుంటున్నారు కదా. ప్రతిసారి కూడా నీవు లేచి స్త్రీలు వెంటుకలు కత్తించుకుంటారని, పొట్టి వస్త్రాలు ధరిస్తారని, మేకప్లు చేసుకుంటారని, ఇదంతా నీవు కేకలు పెడుతుంటావు ఎందుకు అని అడిగాడు. ప్రజలు నిరుగతి స్థితిలో ఉన్నారని, చచ్చుబడి వారిగా ఉన్నారని, ప్రజల గురించి కేకలు వేస్తూ చెప్తుంటావు ఎందుకు, ఎందుక నీవు చేస్తావు అని అడిగాడు. ప్రజలు నిన్ను ప్రేమిస్తున్నాను, నీవైతే అలాంటి విషయాలు చేస్తూ దేవుని యొక్క బిడ్డవు ఎలా కాగలుగుతావు అని అడిగాడు. ఈ నాజూకు మనిషికి జవాబులు ఇవ్వడానికి అలా యోగ్యులు అవుతునుగాక అని తలంచాను. చూశారా, తన త్రాడు తానే తగిలించుకున్నా కూడా నీవే అతనికి జవాబివ్వు అని నేను తలంచాను.
I said, sir, did you ever read of the great
నేను ఇలా అడిగాను, అయ్యా పాటలు సమకూర్పు చే గొప్ప పాండిత్యం గల వ్యక్తి ఎగు బెత్తోవన్ గురించి చదివావా అని అడిగాను. అవును, నేను బెత్తోవన్ గురించి చదివాను అని అన్నాడు అతడు. అతడు బహుశా చెత్తకుండలోని పాతబడిన కాగితాలను చింపివేశాడు, అంటే ప్రపంచానికి కళాఖండాలను అందజేశాడు అతడు అని నేను చెప్పాను. ఏనాడు నోరు తెరిచి ఇంకొక మాట చెప్పలేదు. అతడు తన మనోభావాలతో ఒక చోట కూర్చొని ఏదో రాసేవాడు, అది ధ్యానించుకుని ప్రార్థించేవాడు, అది సరిగా లేదు, అది మడతబెట్టి చెత్తబొట్టులో విసిరివేసేవాడు అని చెప్పాను. ఆ భావోద్రేకాలన్నీ పొందుపరిచినప్పుడు ప్రపంచం కళాఖండాన్ని పొందుకోగలిగినది. ఏ విధంగా వాక్యాన్ని కత్తిరించబడుతుంది, అయితే అది కళాఖండాలను ఉత్పత్తి చేస్తుంది. సమస్త పొట్టును కారును తొలగించి వేసి కళాఖండాన్ని తీసుకుని వస్తుంది. రోజు అంత క్రితం రోజు జరిగిన ఒక దాన్ని మీకు చెప్పడానికి నాకు ఇంకా 8 నిమిషాలు మాత్రమే ఉన్నది. జూలై 3వ తేదీన నేను ఇక్కడ మధ్యలో షాపింగ్ సైట్ సెంటర్ లో మనకిక్కడేనున్న దానిలో నేను కూర్చొని ఉన్నాను. నేను పిగ్ ఎలై అగు రోమ్ లో ఉందిని, ఫ్రాన్స్ లో, న్యూయార్క్ లో, లాస్ ఏంజల్స్ లో నేను ఉన్నాను, ఇండియానా ఎందరి జెఫర్సన్ లోని మురికి గుంపైన స్త్రీలను నా జీవితంలో నేను చూశాను. ఆ ప్రజలను చూసినంత మురికి, ఆ కంపు ఏ ప్రజల్లో నేను ఎన్నడూ నా జీవితంలో చూచి ఉండలేదు. నా గుండె నొప్పి కలిగేంత వరకు నేను అతను కూర్చున్నాను. ప్రభు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు, ఆ దర్శనం చెప్పబోతున్నాను. దాని యొక్క అనువాదం ఏంటో నాకు తెలియదు. ప్రప్రదంగా ఆ దర్శనాన్ని నేను చెప్పబోతున్నాను. ముచ్చిన్నట్లుగా అయిపోయాను. నేను అలా ఉన్నప్పుడు నాతో ఒకరన్నారు, నేను ఆ వ్యక్తిని చూడలేదు, అది కేవలం ఒక స్వరమే. నేను చూశాను, నేను ఈ మార్గాన్ని చూశాను. అతను చెప్పాడు, పెళ్లి కుమార్తె కాన్పుచనకు ముందు వచ్చుచున్నది అని. వచ్చుచున్నది చూస్తూ ఉంటే నా జీవితంలో నేను నిన్నడు చూడని ప్రశస్త వస్త్రాలు ధరించి సౌందర్యంగా ఉన్నటువంటి స్త్రీల గుంపు అలా వచ్చుచున్నది నేను చూశాను. వారందరూ పలుపుల విధాలుగా వస్త్రాలు ధరించి ఉన్నారు. వారందరికీ పొడవైన వెంట్రుకలు ఉన్నవి. నిండైన పొడవైన వస్త్రాలు ధరించి ఉన్న యవ్వన స్త్రీలై ఉన్నారు. వారంతా వారి విధంగా ఉన్నారు. 20 సంవత్సరాల వయస్కులు ఉంటారని నేను చెప్పగలను.
తెరిచి ఉన్న బైబిల్ నా ఎదు ఉన్నది. చూస్తున్నారా, నేనేమి చూశానో అదే చెప్పగలను. నీవు దేని చూస్తున్నావు అని మీరు అనేట్లయితే, నేను గోడ గడియారని చూస్తున్నాను. దేని కొరకు నీవు చూస్తున్నావు? నేను ప్రజల వైపు చూస్తున్నాను. నీవు దేన్ని చూస్తున్నావు? నేను బైబిల్ వైపు చూస్తున్నాను. నేను సత్యాన్ని తెలియజేస్తున్నాను. నేనేదే, నేను అదే చూశాను. చూచినదే నేను చెప్పగలుగుతాను. అదంతా ఏమిటో నాకు తెలియదు. నేను అది మాత్రం మీకు చెప్తున్నాను. ఈ యొక్క పెళ్లి కుమార్తె ఆమె అలాగే చూస్తూ ఉన్నది. నాతో మాట్లాడుతున్న వ్యక్తి నాతో కలిసి నిలబడి ఉన్నాడు. ఆమె నిర్మలమైన మృదుమధురమైన ప్రజలుగా నేను చూశాను. నా జీవితంలో నేను చూచిన మట్టుకు వారు అలాంటి వారు. ఒక డజన్ లేక ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఎంతమంది అక్కడ ఉన్నారో నాకు తెలియదు, కానీ కొంతమంది ఉన్నారట.
ఎంతో రమ్యంగా
గాల్లో అలా వెళ్లిపోతుందో ఆమె. ఆమె ఎటు వెళ్తుందో అదే కనిపెడుతుంది. ఆమె నేత్రాలు పైవైపే ఉన్నవి. ఆమె అందంగా కనిపించడం నేను చూశాను. అలా వెళ్లిపోయింది. అతను చెప్పాడు, ఇప్పుడు దాన్ని తిరిగి చూద్దాం అని చెప్పాడు. అది పెళ్లి కుమార్తె అని చెప్పండి. ఇప్పుడు మనము సంఘాలను పునఃపరిశీలన చేద్దాం అని అన్నాడు. వారు వచ్చారు. వారు వచ్చుచున్న నేను గమనించాను. వారు వచ్చుచున్నప్పుడు పాడైపోయిన వారుగా వారు కనిపిస్తున్నారు. అటువంటి మురికి గుంపులు నా జీవితంలో నేను ఎలాడు చూడలేదు. తరువాత అని అతను చెప్పగానే నేను ఒక శబ్దం విన్నాను. అది తరువాత అని చెప్పండి, ఇక్కడ అమెరికా గుంపు వస్తుంది అని చెప్పబడినది.
నేను అమెరికా వాడను.
ఇది నాకు జబ్బు కలుగు చేసినట్లుగా అయిపోయింది. జరిగినదేదో తెలియచేయడానికి నేను సమ్మిళితమైన జనాంగం మధ్య నేను వాగ్దాని గల వ్యక్తిని కాదు. దానుల మధ్య భాగమేదో మీరే దాన్ని చదవలసి ఉన్నది.
ఆ స్త్రీలు కూర్చుండగా గమనిస్తున్నప్పుడు వారికి నాయకురాలు ఒక మంత్రగత్తెగా ఉన్నది. ఆమెకు పొడవాటి ముక్కు నోరు ఉన్నది. అక్కడ వారంతా కూడా క్రింద ఒక రకమైన బట్టలు ధరించుకుని ఉన్నారు. అయితే పైన పేలిక ఉన్నది. అది చాలా చిన్నగా ఉన్నది. అది వారికి చుట్టూరా ఆరంగులం పేలిక ఉన్నది. ఇలాగున ప్రతి స్త్రీ ఒక విధంగా అది ధరించి ఉన్నారు. సంవత్సరాల కింద వినియోగిస్తారు. మీలో అనేకులకు తెలిసి ఉంటుంది. వార్తాపత్రికను కత్తిరించి ఒక ఎగిరే గుబ్బగా చేసేవారు. గుర్తుందా? ఎంతమందికి గుర్తుంది తెలుసా? ఉత్సవాలలో మీరు వాడుతుండేవారు. అవునా? నూరు దారాలు వేళా వేసుకుంటూ జాలులుగా నూలు పురుగులు వారికి ఉండేవి. కింద ఈ విధంగా పట్టుకునేవారు, కింద పెట్టుకునేవారు. ఈ భాగమంతా కూడా బహిర్గతంగా బయట కనిపిస్తుంటుంది. వారిలో ప్రతి ఒక్కరు కూడా చాలా పొట్టిగా తల వెంట్రుకలు కత్తిరించుకున్నారు. కోరచూపు చూస్తూ వెంట్రుకలు కత్తిరించుకుని మేకప్లు వేసుకుని ఉన్నారు. ఖచ్చితంగా ఇంకొకటి కాదు కానీ వీధుల్లో ఉండే వేషంలాగా కనిపించారు. ఈ కాగితంతో వారు నడిచి వెళ్లిపోయారు. నిశ్చయంగా
ఆ కాగితం మీదనగా అది వారు అలాగే ముందు పెట్టుకున్నది. నిరబల స్థలాన్ని దాటి వెళ్తున్నప్పుడు వారి వెనకాల రూపాన్ని చూశాను. వారికి ముందుకు వెళ్తూ కాదు కానీ వారి యొక్క వెనకాల భాగాన్ని చూస్తే వారు ఎలా నడుస్తున్నారో నేను అడిగాను. అది సంఘమా అని అడిగాను. ఆమె వెళ్లిపోయినది. వారు ఇక్కడ కొనుకుతూ పాటలు పడుకుంటున్నారు తెలుసా? మీరు చెప్తున్నదిగా కిందకి వెళ్లి వెనుక్కు వెళ్లి అన్నట్లుగా ఉన్నారు. అది సంఘమా అని నేను అడిగాను. నేను ఇక్కడ నిలబడే ఉన్నాను. నా గుండె కేకలు వేస్తున్నది. నా యొక్క అభిప్రాయంలో అది లోకమందు వేరొకటి కాదు. ఆమె ప్రపంచ సంఘముల సభ నేరుగా వాడిని రహదారి అడుగులకు కొనిపోతున్నది. అది ఎరవ ప్రక్కకు వెళ్లిపోయి ఆ కలగూర గంపతో కనిపించకుండా పోయిపోయినది. ఇంకా సంగీత గానం చేస్తూ వాస్తవంగా వింతమంత శబ్దాలను చేస్తూ శరీరాలు అటు ఇటు తిప్పుతూ అలా పట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్లిపోయినది. నేను అలా తలవంచుకుని పోతుండగా అతను నాతో ఆదు పెళ్లి కుమార్తె మళ్ళా వస్తుంది అని చెప్పాడు. నేను చూశాను వారు మళ్ళా వచ్చారు. ఆదరణకరమైన శుభతో ఉన్న చిన్న స్త్రీలు వారు అలా వెళ్లిపోయారు. వారంతా వెళ్తూ నా వైపే చూస్తున్నారు. ప్రతి ఒక్కరు వేరువేరుగా వస్త్రాలు ధరించడం నేను చూశాను. బస్సులో వెనకాల ఒకరు పొడవైన వెంట్రుకలు కలిగి క్రిందకు వేలాడుతున్న ఒకరున్నారు. ఇలాగ చుట్టుకుని జర్మన్ వ్యక్తి అలాంటి వ్యక్తిగానే ఉన్నది. నేను వారిని గమనించాను. ఆ తర్వాత వారు వెళ్లిపోతుండగా వెనుక ఇద్దరు లేక ముగ్గురు అడుగులు తప్పిపోయారు.
నేను కేకలు వేయబోతున్నాను. వారి అడుగులు మళ్ళా సరి చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను అలా చూశాను. వెంటనే దర్శనం నాకు మరుగైపోయినది. సరే, ఇక్కడ దాని యొక్క అనువాదం ఉన్నది. గుర్తుంచుకోండి, నేను రాసుకుని ఉన్నాను. నేను పూర్తి చేయలేదు. ఇంకా ఇది విఫలీకరించవల్ల నేను రాసుకోలేదు. ఈ ఉదయవేళ నా ప్రసంగములో నా వర్తమానములో ఏది మెలైనదో నేను పట్టుకున్నాను. గమనించారా స్నేహితులారా? అది సత్యమే. వాక్యాన్ని ఎవరైతే రాశారో ఆ పరలోకపు తండ్రికి నేను చెప్పిన సత్యమని తెలుసు. అవును, నేను సత్యమే చెప్పానని నాకు తెలుసు. కొన్ని నిమిషాల వరకు నేను తెలుసుకోకుండానే గమనించారా? పెళ్లి కుమార్తె రెండు సార్లు కనిపించడం మీరు గమనించారా? మొదటి విత్తనము, రెండే విత్తనము, రెండు కూడా ఒకటే. వివిధ రకాలుగా వారు వస్త్రాలు ధరించి ఉండటం కారణం ఏంటంటే ఆమె అన్ని దేశాల నుండి వచ్చి అది పెళ్లి కుమార్తెగా తయారవుతుంది. వారిలో ఏ ఒక్కరికి ఏ విధమైన మేకప్లు లేవు. అందరికీ పొడవైన వెంట్రుకలున్నవి. మంచి అందమైన అమ్మాయిలు వారు నన్ను గమనిస్తున్నారు. పెళ్లి కుమార్తె సకల దేశాల నుండి వచ్చు. అది పోలికయ్యున్నది. చూశారా? ఒక్కొక్కరు ఒక దేశానికి పోలికయ్యుంటున్నారు. వాక్యముతో కలిసి వారు క్రమంగా సాగిపోతున్నారు. చూశారా? తర్వాత నేను ఆమెను కనిపెట్టవలసింది. నేను ఆమెను కనిపెట్టకపోయినట్లయితే ఆమె నడుస్తున్నప్పుడు ఆ వాక్యములకు దారి తప్పుతుంది. నేను గతించిన తర్వాత లేక నా యాత్ర ముగిసిన తర్వాత ఇకేమైనప్పటికీ అది నా యొక్క సమయం కావచ్చునేమో. వారి యొక్క ప్రయత్నాల కొలది వారు వెనుకకు మరలిపోయారు. వారు వెనుకకు వెళ్లిపోయారు. వారు వరుసలోనే ఉండేది. కారణం వారు ఎక్కడో చూస్తున్నారు. కలగూరు గంపలోకి వెళ్లిపోయిన సంఘాన్ని అలా గమనిస్తూ ఎక్కడో చూస్తున్నారు. అయితే ముందున్న వారు మాత్రము కాదు, వెనుక ఉన్నవారు వారు ఇద్దరు లేక ముగ్గురు అడుగులు బయటకు వేసి వారు వెళ్తున్న వరుసలో ఉండి అడుగు బయటకు వేయటకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ గోడ నాకు దగ్గరగా ఎలా ఉందో అలాగే వారు నన్ను దాటిపోయారు. నేను అక్కడ నిలబడే ఉన్నాను. ఆ పెదప బయటకు నడిచి వెళ్లిపోవడం నేను చూశాను.
అయితే మీరు గమనించండి, సంఘము ఒకే ఒక్కసారి కాన్ఫరెన్స్ గమనిస్తున్నాము. ప్రతి దేశము ప్రతి సంఘంలో ఉన్న వారు వారు పెళ్లి కుమార్తె మాత్రం రెండు సార్లు కనిపించినది. గమనించండి, అది ఏమైపోతుంది? తెలియకపోయినా ఈ ఉదయ వేళలో నా యొక్క వర్త మనము దాన్ని చూడండి. అది
తెలియకపోయినా
నిశ్చయాల్లో విత్తన భూమిలో పడిపోయినది. అది అసలైన విత్తనము. ఆమె ఈ సంఘర్షణల పద్ధతుల ద్వారా వచ్చినది. ఒక్కసారి మాత్రమే వచ్చినవి. అయితే పెళ్లి కుమార్తె తిరిగి కడవరి కాలంలో వస్తుంది. నేను పునరుద్ధరణ చేయుదును. కళాఖండము తిరిగి తీసుకుని రాబడి ఉన్నది. ఆ కారణము చేతనే ఆమె రెండవ పర్యాయం కనిపించినది. మొదటిగా ఆమె కనిపించినది, రెండవసారి ఆమె కనిపించినది. మొట్టమొదటి సంపూర్ణంగా ఎలా ఉన్నదో అలాగే రెండవసారి ఆమె అలాగే సంపూర్ణంగా ఉన్నది. ఓ దేవా, ఆ పైన కనికరము
చూపండి.
త్వరపడు, త్వరపడు, జీవము త్వరగా విత్తనములోనే పొందుకో ఇప్పుడే. అవును, మిగతా వారందరికీ కనిపించరు, వారు బయటకు వెళ్లిపోయారు, ఇక తిరిగి రారు. అయితే పెళ్లి కుమార్తె అయితే తిరిగి వచ్చి ఉన్నది. ఎందుకంటే ఆమె అల్ఫా ఒమేగా.
గాడ్ ది గ్రేట్ స్కల్ప్చర్
మహాశిల్పి యొక్క దేవుడు ఆయన కొరకు ఒక కళాఖండము తయారు చేసుకున్నాడు. అది ఆయన యొక్క ప్రథమ కళాఖండము ముక్క. ఏ విధంగా ఆయన ఏ దినతోటిలో చేసి ఒక ముక్కను తీసి మరో ముక్కను చేశాడు, అది కొట్టబడి పడిపోయినది. ఇప్పుడు ఈ కాలమంతట్లో కూడా దానిని ఆయన కట్టుతూనే ఉన్నాడు. ఆయన ఈ కళాఖండాన్ని ఉత్పన్నం చేశాడు. ఆ కొట్టబడిన ఆ భాగము ఆ కళాఖండము తిరిగి వచ్చిన కొరకై కొట్టబడెను. కాబట్టి దేవుని కుమారుడు కళాఖండము, కళాఖండము పెళ్లి కుమార్తె, అది ఆయన యొక్క భాగము లేక ముక్క. అది ఆయన యొక్క వాక్యమును నెరవేర్చవలసి ఉన్నది.
వాక్యము
నెరవేర్చబడవలసి ఉన్నది. ప్రభు రాకడకు మనం సంసిద్ధంగా ఉన్నాము.
Church of the living God.
Oh, జీవముగల దేవుని సంఘమా, మీ హృదయాలను మిమ్ములను దేవుని యొక్క ప్రణమిల చేసుకోనండి.
These things are
true. అన్ని సత్యమైనవే. అభిరమైన సంగతులు ఇలాగుండును. అలాగూ ఈ విషయాలు ఉండని నాకు తెలుసు. దేశ దేశాలకు ఇవి పాకిపోతావి. ఇప్పటికీ అలాగూ లేవు. ఆయన తన యొక్క మార్గాన్ని మార్చుకోడు. కలిగిన సంఘమా, నీవు క్రీస్తునందు ఉన్నట్లయితే ఈ దినాన్ని ఎక్కడ ఉన్నావో దాన్ని బట్టి ధన్యవాదాలు చెల్లించు. ఎందుచేతంటే మీరు గమనిస్తున్నారా, గుర్తుంచుకోండి, ఆ జీవమంతా కూడా పునరుద్ధరణ కొరకై విత్తనములోనే చేకూర్పు కావలసి ఉన్నది. అయితే కాడ మరి ఇతరమైనవి దహనము కావలసి ఉన్నవి. అదంతా నాశనం అవుతుంది. అవి అలాగుండదు. దేవుని సంఘశాఖ నీవు నమ్మకించవద్దు. నీవు వాక్యములో జీవంలో ఉండు. దేవుడు ఆయన కళాఖండములో నీ ఉంటావు. ఆ తర్వాత వేయండ్ల పరిపాలనలో ఉన్నది ఏది? క్రీస్తు ఆయన పెళ్లి కుమార్తె తిరిగి వేయండ్ల పరియాలైన తోటలో ఉంటారు. ఆమేన్.
Just my salvation on Calvary.
అక్కడ ఆయన మొత్తబడి ఉన్నది. దేవుడి చేత మొత్తబడేవారిగాను బాధపడేవారిగాను ఆయన మనం ఎంచదేమి? అయితే ఆయన మన అతిక్రమ నిమిత్తం గాయపరచబడేవాని గాను మన దోషం నిమిత్తం నలగొట్టబడేవాని గాను మనం ఎంచుకుంటేమి?
Is there any here this
morning? ఏది ఉదయవేళలో ఇక్కడ ఆవిత్రములో లేని వారు ఎవరైనా ఉన్నారా?
As life is now pulling its life.
ఉండి ఆఖరి ముక్కున జీవం లాగివేసినట్లుగా అది ఉంటుంది. ఎందుకంటే ఒక్క ఎండిపోతుంది. పెంతెకొస్త సంఘము ఎండిపోయి ఉన్నది. అది ఎంతమందికి తెలుసు? ఏంటది జీవము? దాన్ని విడిచిపెడుతుంది. నిజంగా అది దాన్ని విడిచినది. పెళ్లి కుమార్తె ముందుగా కనిపించినట్లయితే పెళ్లి కుమార్తె ఇంకా సంక్షిప్త కాలేదంటే ఆశ్చర్యంగా లేదా?
Because he first loved me and purchased my salvation.
చూస్తున్నాము, ఎవరైనా గుర్తు చేసుకునే వారు ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే మీరు అలాగే భావిస్తున్నారా?
ఫ్రెండ్స్, ఇట్స్ టు ప్లెయిన్.
స్నేహితులారా, ఇది ఎంతో విశ్లేషించబడి ఉన్నది. ఏదైనా జరగకుండా అది నెరవేర్పు కాకుండా నా జీవితంలో నాకు ఎటువంటి దర్శనము రాలేదు. నేను సత్యాన్ని చెప్తున్నాను. ఈ మిగతా కాలంలో నేను సత్యాన్ని చెప్పినట్లయితే దేవుడు దాన్ని నిరూపణ చేశాడు. అలాగైతే ఇప్పుడు కూడా నేను సత్యాన్ని చెప్తున్నాను. మనం ఎటువంటి దినాన్ని నివసిస్తున్నామో నాకు తెలియదు. అయితే ఏది విడిచిపెట్టబడలేదని నాకు తెలుసు. ఈ విషయాలన్నీ సరిచేయటకు వేరే రాజకీయవేత్త పుట్టడు. రాజకీయాలు రాజ్యాలు ముగించబడినవి. దాని గురించి లోతుగా ఆలోచించగలవా నీవు? రాజ్యాలు కదించినవి, రాజ్యము కాదు. రాజ్యాలు ఇది శ్రేష్టమైన గుంపు. అయితే అది గతించిపోయినది. రాజ్యాలు గతించిపోతే లోకము గతించినట్లే. సంఘాల విషయం ఏంటి? నా యొక్క ఉద్దేశానికి పెంతెకోస్తు ఘనమైనది. అయితే అది గతించిపోయినది. ఓ దేవా, మా ఇళ్ళ కనికరము చూపువా. ఆయన గురించి తెలుసుకోకపోతే త్వరపడండి, త్వరపడండి. మీరు జీవమును అనుభవించినట్లయితే మీ పాపాల నుండి మీరు ప్రక్కకి రండి. మీరున్న దానిలో నుండి మీరు బయటికి రండి. త్వరగా విత్తనంలోకి రండి. మీరు కారులో చచ్చిపోతారు, పొట్టులో అనగా తొక్కులోనూ చచ్చిపోతారు. మేము పాడుతున్నప్పుడు ప్రార్థించండి. నేను ఆయన ప్రేమిస్తున్నాను. మీకే అప్పచెప్పండి. మాకు మరొక సంఘశాఖ లేదు, వేరే ఒకటి లేదు. మేము క్రీస్తునే కలిగి ఉన్నాము. ఆయన ఆరాధించుటకు మేము ఆహ్వానిస్తున్నాము. ఆయన ముందు వరకు మాతో కలిసి ఆరాధించుటకు ఆహ్వానిస్తున్నాము. పుస్తకంలో మీ పేరును ఉంచట్లేదు. మాకు వేరే పుస్తకాలు లేవు. గ్రంథముల మీ పేరు ఉండాలని మేము ఆశిస్తున్నాము. జన్మ ద్వారా మాత్రమే నీవది చేయగలవు. ఇప్పుడే నీవది చేయవా. నూతన జీవం కోసం క్రీస్తును అడుగు. నేను లోపలికి తెచ్చి నీ పేరు లేనట్లయితే అది ఆయన గంధమని పెట్టమని అడుగు. అప్పుడు నీవు మాతో సహవాసం కలిగి ఉంటావు. నీవు అలా ఉండాలని నీ ఎలా ప్రేమ కలిగి ఉంటున్నావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమైన దేవా, జాబితాను బట్టి తీసుకునేలాగునా ఇప్పుడే ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఆయన ఎందు ఉన్నామో లేదో అని చూసుకోవటానికి సహాయం చేయండి. నీవు మమ్మల్ని ప్రేమించావు. నీవు మా కొరకై మొత్తపడ్డావు. నీవు దేవుని చేత బాధించబడేవాడి గాను మొత్తపడేవాడి గాను మేము నిన్ను ఎంచుదిమి. నా బిడ్డలతో మాట్లాడండి, నా ప్రియులతో మాట్లాడండి, నా స్నేహితులతో మాట్లాడండి. ప్రభువా, ఇప్పుడే దయచేయండి, దయచూపండి. యేసు క్రీస్తు నామను దయచూపండి. ప్రభువా, ఎవరు కూడా ఎంతో కాల వ్యవధి తీసుకున్న ఉండరుగాక. ముగింపు భయంకరంగా కనిపిస్తుంది. కోత నిజంగా పండిపోయినది. ఈ దినాల్లోనే దేవుని యొక్క మహాఘనమైన కలయిక దేశాన్ని ఊడ్చివేయును. గడ్డి పరగ ప్రతి చోటకు ఎగిరిపోవును. అయితే గోధుమల కొట్టులో కూర్చబడును, ఎత్తబడును. ఎందుకంటే అందులోనే జీవమున్నది కనుక. ప్రతి వారి విన్నపమునకు జవాబు దయచేయండి. ప్రతి ఒక్కరి ప్రార్థన మీద ప్రత్యక్షమవును కాక. ప్రభువా, వారి గురికే ప్రార్థిస్తున్నాము. ప్రభువా, ఇక్కడున్న వారిలో ఎవరిని నీవు విడిచిపెట్టవద్దని ప్రార్థిస్తున్నాను. వారు ఇబ్బందుల్లో ఉన్నారు. వందల మైళ్ళ వాహనం నడుపుకుని ఇక్కడికి వచ్చిన వారు ఏవి అక్కర్లుగా ఉన్నావో ప్రభువా వాటిని మాకు దయచేయండి. మాకేది మేలుకరమో అది దయచేయండి ప్రభువా. మా దృష్టికి మేలుకరమేది కాదు, నీ దృష్టికి మేలుకరం దాన్ని మాకు దయచేయండి. మేము పవిత్రమైన కన్నిగా నిలబడాలని కోరుకుంటున్నాము. దేవుని చేత శిక్షించబడి గద్దింపబడి మా పాపాల నుండి కడగబడిన వారినిగా మేము ఉండాలని ఆశిస్తున్నాము. వారి నిమిత్తం నా ప్రార్థనలు అర్పించుకుంటున్నాను. నేను ఇలాగ ప్రార్థించాలో నాకు తెలియదు. మహాశక్తివంతుడు దేవునితో మేము ప్రార్థిస్తున్నాము. ఎలాంటి నరజీవి, ఎటువంటి మృతుడయ్యే మనుషుడు జీవం గల దేవుని ఎదుట అనుకూలమైన ప్రార్థన చేయగలుగుతాడు? అయితే ప్రభువా, నా యొక్క తబ్బిబ్బులైన మాటలను, నామవాచిక సర్వనామములైన నా పొరపాటులను ఒకనాడు ఒక వాక్యాన్ని నీవు నేర్పగలుగుతావు. నా యొక్క నామవాచక సర్వనామాలు వదలి నేను నమ్మినదేదో అదే చూడండి ప్రభువా, నేను నిన్ను నమ్మి ఉంటుంది. నేను ఈ వాక్యాన్ని నమ్మాను, ఇక్కడ ప్రతి ఒక్కరి కొరకు నమ్ముతున్నాను ప్రభువా. విశ్వాసం ద్వారా ఆ బలిపీఠమునకు నేను వారిని తీసుకుని వచ్చుతున్నాను. ఎక్కడైతే మేము ఆ గడు ఆయన కుమారుడు యేసు రక్తమునదో ఆ రక్తము క్రిందకు వాళ్ళు తీసుకుని వస్తున్నాను. ఆ రక్తము మా కొరకు మొరపెట్టును. దేవాయను ఆ కలవలను వచ్చినప్పుడు మేము మాట్లాడు, ఆయన మాట వినుడి అని చెప్పేది బైబిల్లాగా తెలుపుతుంది. పాత నిబంధన గ్రంథమందరి గొర్రె పిల్ల రక్తము కంటే యేసు క్రీస్తు రక్తము గొప్పమైన విషయాలు పలుకును అని బైబిల్ తెలుపుతున్నది. ఎందుకంటే హెబెల్ రక్తము కంటే గొప్పమైన విషయాలను క్రీస్తు రక్తము పలుకును. రక్తము ద్వారానే మేము మొదలుపెట్టినప్పుడు మా కొరకైన విమోచనను మాకై రచించండి. మమ్మల్ని కూడా అందు చేర్చండి ప్రభువా. మేము పాపం చేసినట్లయితే మా దగ్గర నుండి దాన్ని తీసివేయండి ప్రభువా. అలా ఉండాలని మేము ఆశించట్లేదు, అది మా అభిలాష కాదు. మేము అలాంటి భీకరమైన గాఢాంధకార మార్గంలో జీవిస్తున్నామని మేము గ్రహిస్తున్నాము. ఆరంభంలో మేము చుట్టుకున్నట్టుగా మేము కరుకైన స్థలాల నుండి పర్వత శిఖరానికి ఎక్కుతున్నాం. మార్గం అంధకారంగా ఉన్నది, అయితే మేము వెలుగును మోసుకుని పోతున్నాము.
Step by step as we go
ఎప్పుడు ఎక్కుచుండగా అడుగడుగున దానినే మేము చుచ్చుదము కాక నిన్ను చేరే వరకు యాత్రికుని ప్రయాణం వలె చివరకు కొండ శిఖరాన్ని మేము పట్టుకుందము కాక. గొర్రెల కాపరి గరుడైన యెహోవా, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించి మాకు త్రోవ చూయించండి. మేము కళాఖండానికతో దూరంగా ఉన్నామని మాకు తెలుసు. అయితే మేము ఎక్కడి నుండి చెక్కబడి ఉన్నాము, ఆ నిజమైన కళాఖండము కొరకై మేము ఎదురు చూస్తున్నాము. ఆయన మా నమ్మకం ఇచ్చున్నాము ప్రభువా, ఆయన ఎందుకు మమ్మల్ని చేర్చండి ప్రభువా. అనుగ్రహము చూపండి ప్రభువా, ఇక్కడ సమస్తమైన రోగులను స్వస్థపరచండి. ఆయన మొత్తమైన వారిగాను బాధిపడిన వారిగాను మేము చదివి, అయితే మా అతిక్రమణమై ఆయన గాయపరచబడను. దేవుని కళాఖండము కొట్టబడను, ఆ యొక్క అతిక్రమాలయమై ఆయన గాయపరచబడిను. ఆయన దెబ్బల చేత మేము స్వస్థత పొందుతున్నాము. నీవు ఇక్కడ ఉన్నావని, నీ సన్నిధానం ఇక్కడ ఉన్నావని మేము ఎరుగునట్లు రోగులను స్వస్థపరచండి. సమస్త నుండి సమస్త విధమైన చెడ్డ తలంపుల నుండి, సమస్త విధమైన చెడ్డ సహవాసాల నుండి, సమస్త కిడుల నుండి మా యొక్క హృదయాలను ఆత్మలను పవిత్రపరచండి, మమ్మలను శుద్ధీకరించండి. తండ్రి, మా యొక్క రోగాల నుండి నీవు మమ్మల్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. పవిత్రపరచమనే పిల్లలమని మేము ఎరుగుతూ ఎరుగులాగున ఇక్కడ పెడుతున్నప్పుడు మేము అది తెలుసుకుందాము కాక. మరియు మా పైన ఉన్న రక్తాన్ని బట్టి వాక్యము రక్తము ద్వారా మేము మాట్లాడుతున్నాము. దయచేయండి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్. అన్నిన దేవా, ఈ చేతులు మళ్ళపైన నీ సన్నిధి చేత అభిషేకించండి ప్రభువా. అవి ఎక్కడికి తీసుకెళ్ళినప్పటికీ నీ సన్నిధి వాడుతూ ఉండు కాక. అవి ఎక్కడ పెట్టినప్పటికీ, ఏ రోగి దేహం పైన పెట్టినప్పటికీ వారు స్వస్థత ఉండు కాక. అది ఏమైనప్పటికీ, ఏదైనా కృంగిన గృహమైనప్పటికీ దాన్ని చక్కపరచండి ప్రభువా. మహాగ్రహకు శిల్పి ప్రభువా, దయచేయండి, మమ్మల్ని చెక్కి దేవుని యొక్క కుమారు కుమార్తెలుగా చేయండి. పెళ్లి కుమార్తె తన యొక్క ఆకలి రూపురేఖలను సరిచేసుకుంటుందని మేము నమ్ముతున్నాము. అది సంపూర్ణంగా సంఘశేఖరుడు కొట్టబడి వేరే పోయినది. ఆ తర్వాత గంభీరమైన కోత పంట ఇక్కడ ఉంటున్నది. అప్పటి వరకు కూడా వారు ఆయన సేవించడానికి వారిని ఆరోగ్యవంతులుగాను ఆనందభరితులుగాను ప్రభువా నీవు చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్. నేను ఎందుకు మిమ్మల్ని గద్దించానో మీరు గ్రహిస్తున్నారా? అది ప్రేమించడం చేతని. లేక నేను మిమ్మల్ని ప్రేమించని వాడిని అవుతాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. యజమాని కొరకు నాకు ఒక కళాఖండము కావాలి. కొన్నిటి నేను ఈ విధంగా నేను చీల్చివేసి ఉండవచ్చులేము. నేను దీని వాక్యం పైన పెట్టినట్టయితే ఈ దినాల్లో నేను ఒక కళాఖండాన్ని పొందుకుంటాను. అవును, అది వాస్తవం. నేను ఒకరిని ఒకరిని ప్రేమించడం ద్వారా ఇందు మూలముగా మీరు నా శిష్యులని జన్లు తెలుసుకుంటారని యేసు చెప్పాడు. అందువలన మనం ఒకరి ఎల్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి.
The fellowship of kindred mine is like to that above.
Let's take one other
second.
When we asunder part, it gives us inward pain, but we shall still be joined in heart and hope to meet again. Take the name of Jesus with child of sorrow and of woe, it will joy and comfort give you. Take it everywhere you go, precious name, oh how sweet, oh power, joy of heaven, precious name, oh how sweet, hope of earth and joy of
heaven. I remember in your journey,
take the name of Jesus with you as a shield from every care. When temptations round you get, what do you do then? There, just breathe that holy name in prayer. Oh, precious name. Oh, how sweet. Oh, power. I love to sing, till we meet at Jesus' feet.